ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. కృష్ణాయ వాసుదేవాయ. దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. చదువుతున్నది భగవద్గీత యథాతథము అధ్యాయం 16 శ్లోకం 5. ఈ అధ్యాయం పేరు దైవ అసుర స్వభావాలు. దైవ స్వభావం అంటే ఎలా ఉంటుంది, అసుర స్వభావం అంటే ఎలా ఉంటుంది. కృష్ణుడు అన్నీ కూడా వివరించుకుంటూ వస్తున్నాడు. ఈ శ్లోకంలో దైవీ సంపద, దైవీ సంపద గనక ఉంటే, అంటే దైవీ సంపద అంటే దైవ స్వభావం కలిగి ఉంటే విమోక్షాయ, అది మోక్షానికి దారితీస్తుంది. నిబంధాయ ఆసురీమత, అలా కాకుండా అసురు గుణాలు గనక ఉంటే నిబంధాయ బంధించేస్తుంది. మా శుచిహ, శోకించద్దు, బాధపడద్దు అర్జున, ఎందుకంటే సంపదం దైవీ. నీ దగ్గర ఉన్న సంపద ఎలాంటిది? దైవీ సంపద. నీ దగ్గర ఉన్నటువంటిది దైవీ సంపద, దైవ గుణాలతో నువ్వు జన్మించావు. అభిజాత అంటే పుట్టావు, దైవ గుణాలతో నువ్వు పుట్టావు. మాసుచేహ సంపదీం దైవీం అభిజాతో అసి పాండవ. పాండవ, ఓ పాండుపుత్ర, నువ్వు దైవ గుణాలతో పుట్టావు కాబట్టి మాసుచేహ శోకించవద్దు అని చెప్పి అంటున్నాడు. దైవీ సంపద్ విమోక్షాయ నిబంధాయ అసురీమత మాసుచేహ సంపదం దైవీం అభిజాతోసి పాండవ. దైవీ సంపద్ విమోక్షాయ నిబంధాయ సురీమత మాసుచేహ సంపదం దైవీం అభిజాతోసి పాండవ. దైవీ సంపద్ విమోక్షాయ నిబంధాయ సురీమత మాసుచేహ సంపదం దైవీం అభిజాతోసి పాండవ. భావము భాష్యం చెప్పినది అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద. జయ శ్రీల ప్రభుపాద. భావము, దైవీ గుణములు మోక్షములకు అనుకూలములై ఉండగా అసురు గుణములు బంధకారకములగుచున్నవి. అసురు గుణములు బంధకారకములగుచున్నవి. ఓ పాండుపుత్ర, నీవు దైవీ గుణములతో జన్మించి ఉన్నందున శోకింపకము. భాష్యం, అర్జునుడు అసురు గుణములతో కూడి జన్మించలేదు అని పలుకుచూ శ్రీకృష్ణ భగవానుడు అతనిని ఉత్సాహపరుచుచున్నాడు. యుద్ధం యొక్క మంచి చెడ్డలను ఆలోచించుచుండడం చేత అర్జునుడు యుద్ధనందు పాల్గొనుట ఎన్నడూ కూడా అసురీ స్వభావం కాబోదు. భీష్మ ద్రోణాది గౌరవనీయ పురుషులు వదార్హులా కాదా అని చింతించుచుండను ఆలోచించు ఉండడాన్ని బట్టి అతడు క్రోధము, విద్యాహంకారము, పౌరుషత్వములు ప్రభావాలకు లోను కాలేదని చెప్పి తెలుస్తుంది. కనుక అర్జునుడు అసురీ లక్షణాలకు చెందినటువంటి వాడు కాదు. వాస్తవానికి క్షత్రియుడైనటువంటి వారికి శత్రువుపైన బాణాలను గుప్పించుడయే దైవీ స్వభావం. అట్టి ధర్మం నుండి విరమించడమే అసురు స్వభావం కాగలదు. కనుక అర్జునుని యొక్క శోకానికి ఎటువంటి కారణమూ లేదు. వర్ణాశ్రమ నియమాలను యథావిధిగా పాటించేటువంటి వారు సదా దైవీ స్థితి అందే నెలకొని ఉందరు. మంగళాచరణం చెప్పండి. ఓ జ్ఞానతిమిరందస్య జ్ఞానాంజనశలాకయ చక్షురుమిళితం యేన తస్మై శ్రీగురవే నమ. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దజాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురుం శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ. నమావం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిని నామిని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరి, హరే రామ 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 హరే 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 కృష్ణ. దైవాసుర స్వభావాలు అనేటువంటి అధ్యాయంలో కృష్ణుడు రాక్షసు గుణాలంటే ఎలా ఉంటాయి, దైవ గుణాలంటే ఎలా ఉంటాయి అని చెప్పి వచ్చిన తర్వాత ఈ దైవ గుణాల వల్ల మనకు ఫలితం ఏంటి, రాక్షస గుణాల వల్ల మనకు ఫలితం ఏంటి. దైవీ సంపద విమోక్షాయ, దైవ గుణాలు నీ మోక్షానికి దారితీస్తాయి. నిబంధాయ ఆసురి మత, అసురు గుణాలు అనేటువంటివి నిన్ను నానా విధాలుగా బంధిస్తాయి. మాసుచ సంపదీం దైవీం అభిజాత్వసి పాండవ, ఓ పాండుపుత్ర నువ్వు దైవగుణాలతో జన్మించావు కాబట్టి నువ్వేమి బాధపడాల్సిన అవసరం లేదు, మాసుచ ఏడవద్దు. ఈ శ్లోకం చాలా ముఖ్యమైన శ్లోకం. ఇది అర్జునుడి బాధని అప్పుడప్పుడు భగవంతుడు భగవద్గీత చెప్పుకుంటూ వస్తూ వస్తూ మధ్యలో అర్జునుడి యొక్క బాధను ఓదారుస్తున్నాడు. నా స్నేహితుడు బాగా దుఃఖంలో ఉన్నప్పుడు నేను అతను నిజంగా ఓదార్చడానికి వెళితే ఏం చేస్తుంటాను, అతనికి ఒక పక్కన పరిష్కారం చెప్తూనే ఇంకొకసారి ఈ విధంగా చెయ్యి, ఈ విధంగా చెయ్యి, ఆ విధంగా చెయ్యి, ఊరికి నెల ఏడవ మొక్కలు దుడుచు ఏడవ మొక్క, మళ్ళీ కాసేపటి తర్వాత పరిష్కారం చెప్పి మళ్ళీ మధ్యలో అలా ఏడవ మొక్క ఏడవలసిన అవసరం లేదు కళ్ళు దుడుచు, ఇలా మధ్య మధ్యలో ఏం చేస్తారంటే ఆ ఓదార్పు కళ్ళు దుడుస్తాడు. ఇక్కడ ఈ శ్లోకంలో మాసుచయ నువ్వు ఏడవద్దు అర్జున అంటున్నాడు కృష్ణుడు. అసలు ఈ ఏడవద్దు అనే మాట ఎక్కడొచ్చింది, ఎక్కడ మొదలైంది, ఇది మొదటి అధ్యాయంలో శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి శీల ప్రభుపాదుకి నిజాయి గౌర్ ప్రేమ. మొదటి అధ్యాయంలో అధ్యాయం చివరి వచ్చేసరికి నాకేం చేయాలో అర్థం కావట్లేదని చెప్పేసి గాండీ మొదలేసి శరీరం అంతా కూడా కంపించేస్తే పూర్తిగా విచార వదనంతో కన్నీరు గారుస్తూ అర్జునుడి కింద కొల్లబడిపోయాడు. అర్జునుడి పరిస్థితి చూసి కృష్ణుడు భగవద్గీత ప్రారంభించేటప్పుడు అసలు కృష్ణుడు మాట్లాడింది భగవద్గీత, భగవంతుడి గీత ఎప్పుడు మొదలైంది, ఏ శ్లోకంతో మొదలైంది చూడండి. భగవద్గీత మొదలైంది ఏ శ్లోకంతో అంటే అశోచనన్వ శోచస్త్వం ప్రజ్ఞావాదంశ భాషసే గతాసూన గతాసూంచ నాను శోచంతి పండితాః. అర్జున దేనికోసం అయితే దుఃఖించకూడదు దానికోసం దుఃఖిస్తున్నాను, నిజంగా పండితుడివి అయితే నువ్వు ఈ విధంగా దుఃఖించవు. ఎందుకంటే పండితులైనటువంటి వాళ్ళు జీవించి ఉన్న వారి గురించి కానీ మరణించిన వారి గురించి కానీ దుఃఖించరు. మాటలు చూస్తేనేమో కోటలు దాటుతున్నాయి పండితుల్లాగా మాట్లాడుతున్నాం, పరిస్థితి చూస్తేనేమో ఓని ఏడుస్తున్నాం, ఏడవద్దు అని చెప్పి అర్జునుడి యొక్క ఏడుపుని ఆపుతూ కృష్ణుడు పరిష్కారం మొదలుపెట్టాడు. ఎవరైనా సరే ఏదైనా బాధలో ఉన్నాడు, ఎవరైనా ఏదైనా దుఃఖంలో ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళి అతను ఆ దుఃఖంలో ఎందుకున్నాడు అని అంటే ఏదో ఇబ్బంది వల్ల, ఏదో తప్పు వల్ల ఏదో పొరపాటు వల్ల ఆ దుఃఖంలో ఉన్నాడు. ఆ ఏడ్చేవాడి దగ్గరికి వెళ్ళి, హే నువ్వు ఆ పొరపాటు చేసావు, నువ్వు ఈ తప్పు చేసావు అందుకే ఏడుస్తున్నావు అంటే మూలిగే నక్క మీద తాటి పండు పెడితే ఏమవుతుంది, చచ్చూరుకుంటుంది. కృష్ణ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అర్జున దేనికోసం అయితే ఏడవకూడదు దానికోసం ఏడుస్తున్నావు. ఈ మాటను మీరు జాగ్రత్తగా గమనించండి. ఒక తల్లి కానీ ఒక తండ్రి కానీ బిడ్డ ఏడుస్తావు అంటే, రే ఎందుకు రా ఏడుస్తావు, దీనికి ఏడవాలి, ఈ మాత్రం దానికి ఏడవకూడదమ్మా, దీనికి ఎందుకు ఏడవాలి, దీనికి ఏడవలసిన అవసరం లేదు, అనవసరంగా నువ్వు ఏడుస్తున్నావు అలానే ఓదారుస్తారు. ఒక తండ్రి ఒక బిడ్డని ఓదారుస్తున్నట్టుగా కృష్ణుడు అర్జునుని ఓదారుస్తూ గీత ప్రారంభించాడు. భగవద్గీత ప్రారంభమైనటువంటి వైనమే అద్భుతం అన్నమాట. అసోచ్యాన్ని అన్వసోచిస్తాం, దేనికోసం ఏడవకూడదు దానికోసమే ఏడుస్తున్నాను. అసలు మనదంతా ఏడిపే కదా, తల్లి బిడ్డను మోస్తున్నప్పుడు ఇక ఆ బిడ్డ ప్రసవానికి మొదలైందంటే తల్లి ఏడుస్తుంది ఆ నొప్పులు తాళలేక. ఆ తల్లి ఆ విధంగా ఆ నొప్పులు తాళలేక ఏడిస్తేనే ఆ తర్వాత మనం జన్మ తీసుకున్నాం. మనం జన్మ తీసుకునేప్పుడు మన పరిస్థితి ఏంటి, క్యారం అని చెప్పి ఏడుస్తూనే జన్మ తీసుకుంటాం. అప్పటి నుంచి మొదలవుతుంది ఏడుపు. మళ్ళీ చివరికి మనం వెళ్ళిపోయిన తర్వాత, వెళ్ళిపోయే ముందు మనం ఏడుస్తాం, వెళ్ళిపోయిన తర్వాత మన వాళ్ళు ఏడుస్తారు. పరిస్థితి అంతే కదా. భగవద్గీత దేనికోసం ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోండి. మన యొక్క ఏడుపు మానిపించడానికి ఉంది, మన ఏడుపు మానిపించడానికి. భగవద్గీత చెప్పకముందు అర్జునుడు చాలా 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 తీవ్రంగా రోధిస్తున్నాడు. భగవద్గీత పూర్తయ్యేసరికి అర్జునుడు చిరునవ్వులు చిందిస్తూ మహా ఉత్సాహంతో మహా పట్టుదలతో, కరిష్యే వచనంతవా, కృష్ణ ఇప్పుడు నువ్వేం చెప్తే చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, దూకమంటే దూకేస్తాను నేను ఇందులో, అంత సంసిద్ధంగా ఉన్నాను నేను. ఎంత ఆత్మస్థైర్యం, ఎంత ఉత్సాహం. భగవద్గీత యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తెలిసి తెలియక మనం జీవితంలో అనేక విషయాల గురించి మనం బాధపడుతున్నాము, ఏడుస్తున్నాం, వాటి నుంచి మనల్ని, ఆ ఏడుపు నుంచి మనల్ని యువతలకు తీసుకొచ్చి మనల్ని ఎంతో ప్రోత్సాహంతో ముందుకు తీసుకెళ్లే నిమిత్తమే కృష్ణుడి భగవద్గీత చెప్తున్నది. విశ్వరూప సందర్శనం అయిపోయింది. ఆ విశ్వరూపం చూసిన తర్వాత అర్జునుడు భయపడిపోయాడు. నాకు ఇది ఈ విశ్వరూపం నేను చూడలేను స్వామి, నాకు ఆ ద్విభుజ శ్యామసుందర రూపమే బాగుంది అని అన్నాడు. సరే అని చెప్పి కృష్ణుడు ఆ విశ్వరూపం నుంచి చతుర్భుజ రూపం తీసుకొచ్చి విష్ణు రూపం చూపించి తర్వాత కృష్ణ రూపం తీసుకున్నాడు. ఆ తర్వాత అర్జునుడు కూడా క్షమాపణ అడిగాడు. ఏదో స్నేహితుడు అది ఇది అనుకుని నేను నిన్ను ఏదో ఒకే కంచంలో దీన్ని ఒకే మనసులో నిద్రించాం కదా అని చెప్పి ఏదేదో మాటలు అనేసి ఉంటాను, పొరపడిన నన్ను క్షమించు తండ్రి, హే యాదవ హే సక్క అని చెప్పి ఏదో ఎట్లంటే ఎట్లా ఏరా పోరా అని చెప్పేసి అన్నాను నేను, అవంతా క్షమించండి అన్నాడు. కృష్ణుడు అవన్నీ తీసుకోలే, ఎంత లేదు అర్జున, నువ్వు నిజంగా నా స్నేహితుడివి, నా భక్తుడు కాబట్టి ఈ గీతా జ్ఞానం నేను నీకు చెప్తున్నాను, లేకపోతే ఇంకొకటికైతే నేను ఎందుకు చెప్తాను, చెప్పను. ఇలా ఇవన్నీ అయిన తర్వాత భక్తి యోగాన్ని అప్పుడు బోధించాడు కృష్ణుడు అర్జునుడికి. ఆ భక్తి యోగం అయిపోయిన తర్వాత ప్రకృతి ఏంటి, పురుషుడేంటి, చైతన్యం ఏంటి ఇవన్నీ చెప్పుకొచ్చాడు. దాని తర్వాత పురుషోత్తమ యోగం అంటే అసలు ఆ భగవంతుని గురించి మనం ఎలా తెలుసుకోవాలి, ఆ భగవంతుని ఎలా భజించాలి చెప్పుకుంటూ వచ్చాడు. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు 16వ అధ్యాయం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇంకా కృష్ణుడు ఉపదేశాలు చివరికి వచ్చేస్తున్నాయి, భగవద్గీత అయిపోవచ్చింది. అయిపోవచ్చినప్పుడు క్లైమాక్స్ వచ్చేసరికి ఏమవుతుంది, చాలా ముఖ్యమైనటువంటి విషయాలు అక్కడ చెప్పాలి. దైవ స్వభావం గురించి, అసురు స్వభావం గురించి అక్కడక్కడక్కడ అర్జునుడు కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. ఇప్పుడు 9వ అధ్యాయంలో కూడా మీకు చెప్తారనమాట కృష్ణుడు 9వ అధ్యాయంలో, అసురు లక్షణాలు ఉంటే అర్జున ఈ భగవద్గీతను ఎవడు అర్థం చేసుకోలేడు, ఈ జ్ఞానాన్ని నువ్వు పొందలేవు అది చెప్తాడు. 16వ అధ్యాయం ప్రత్యేకించి కృష్ణుడు ఏం చేశాడంటే దైవ అసుర స్వభావాల కోసం అంకితం చేశాడు. ఎందుకు అంకితం చేశాడంటే, జాగ్రత్తగా మీరు గమనించండి, దైనందిన జీవితంలో మనందరికీ ఉన్నటువంటి సమస్య అది, లోపల దైవపరమైన ఆలోచనలు ఉన్నాయి, రాక్షసపరమైన ఆలోచనలు ఉన్నాయి. ఎప్పుడేదో వస్తుందో తెలియదు, కానీ కొన్నిసార్లేమో గుడికి వెళ్ళాలి, భక్తి చేయాలి, భగవంతుని యొక్క భక్తులతో సాంగత్యం చేయాలా, ఈ పాపిష్ట ప్రపంచంలో ఎక్కువసేపు మనం ఈ జీవితాన్ని ఇలా కొనసాగించకూడదు, ఏదో ఒక రోజు మారాలి, ఇలా అనిపిస్తుంది. కొన్నిసార్లేమో ఎవరికి లేని మనకే పట్టిందా ఏంటి, అందరూ జనాలు అందరూ చేసుకుని పోవట్లా పాపాలు, వాళ్ళతో పాటు మనం కూడా చేసుకుని పోతే తనలో తప్పే ఉంది, ఇలా అనిపిస్తుంది. దైవ అసుర స్వభావాలు రెండు కూడా కొన్నిసార్లు అవి కొన్నిసార్లు ఇవి మనల్ని ప్రభావితం చేస్తూ ఉన్నాయి. అందుకనే కృష్ణుడు వీటి విషయంలో మనందరికీ కూడా ఒక క్లారిటీ, ఒక స్పష్టత ఇవ్వాలని చెప్పి 16 అధ్యాయం దైవాసుర స్వభావాలు చెప్పుకొచ్చాడు. చెప్పి అర్జునుడితో ఏమంటున్నాడంటే ఈ శ్లోకంలో, మా సుజయ ఏ ఏడవద్దయ్యా నువ్వు, ఎందుకు ఏడవద్దంటే నువ్వు దైవ స్వభావంతోనే పుట్టావు, దైవ స్వభావంతోనే నువ్వు పుట్టావు. అభిజాతో అసి పాండవ, నువ్వు దైవ స్వభావంతో పుట్టావు కాబట్టి నువ్వు బాధపడాల్సినటువంటి పని లేదు అని చెప్పాడు అన్నమాట. చెప్పి అర్జునుడిని భగవంతుడు ఏం చేస్తున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు, నీకు ఆ సమస్య లేదు. అంటే ఈ అధ్యాయంలో కృష్ణుడు ఏం చేస్తాడంటే దైవ స్వభావాలు ఇవి ఇవి అని చెప్పుకుంటూ వచ్చేసిన అయిపోయిన తర్వాత రాక్షస స్వభావాలు చెప్పుకుంటూ వస్తారు. ధంబో ధర్పోభిమానస్య క్రోధ పారుష్యమేవచ అజ్ఞానం చాపిజాతస్య పార్థ సంపదమాసురీం అంటాడు. ఆ రాక్షస లక్షణాలని విని అర్జునుడు ఏమన్నా షాక్ అయ్యాడో లేకపోతే కంగారు పడ్డాడో వెంటనే తర్వాత 4 శ్లోకంలో చెప్పాడు, వెంటనే 5 శ్లోకంలో మళ్ళీ చెప్తున్నాడు. ఏమని, దైవ లక్షణాలు మోక్షానికి దారితీస్తాయి, అసుర లక్షణాలు బంధనకి దారితీస్తాయి, నువ్వు దైవ లక్షణాలతో పుట్టావు, బాధపడద్దు, ఏడవద్దు అని చెప్పి ఆయన ఓదార్చి మళ్ళీ అసుర లక్షణాలు మొదలుపెట్టాడు. అసుర లక్షణాలు చెప్తూ కృష్ణుడు బ్రేక్ ఇచ్చి ఆయన కన్నీరు దురిచి మళ్ళీ తర్వాత అధ్యాయం అంతా మళ్ళీ అసుర లక్షణాలతో ప్రవృత్తించ నివృత్తించ జనా నా విదురాసుర, ఏం చేయాలో ఏం చేయకూడదు ఎంత మాత్రం తెలియనే తెలియదు వాడికి అనేసి మళ్ళీ మొదలు పెడతాం. ఇట్లా అక్కడ భగవంతుడు ఏంటంటే తన భక్తుణ్ణి ఓదార్చడానికి ఆయన ఎన్ని విధాలు ప్రయత్నిస్తున్నాడో ఇక్కడ చూడండి. భగవద్గీత మొత్తం మీరు జాగ్రత్తగా అధ్యయనం చేస్తే భగవంతుడు తన భక్తుణ్ణి ఎంతగా ఓదారుస్తాడంటే ఆ దుఃఖంలో ఉన్నటువంటి వ్యక్తికి, అర్జునుడు లాంటి వ్యక్తికి అంత ఓదార్పిస్తున్నాడు ఆయన. భాషలో ప్రభుపాదుల వారు అంటున్నారు, అర్జునుడి బాధ ఏంటంటే అవతల పక్షంలో ఏదో దుర్యోధనుడు దుశ్శాసనుడు వాళ్ళంతా ఉంటే అసలు అర్జునుడికి విషయమే కాదు, వెనక ముందుకి ఆలోచించి వెళ్ళిపోతాడు. అక్కడ ఎవరున్నారు, భీష్ముడు ఉన్నాడు, ద్రోణుడు ఉన్నాడు, కృపాచార్య ఉన్నారు, కులగురువు విద్యాగురువు తాతగారు పితామహుడు వాళ్ళు ముగ్గురు నిలబడి ఉంటే, అలాంటి పెద్దవాళ్ళు ఉంటే వాళ్లతో నేను ఎలా యుద్ధం చేసి వాళ్ళ యుద్ధంలో చంపాలి, వాళ్ళు ఓదార్హులా కాదా, ఇది ఆయన సంశయం అనమాట. అందుకే అడుస్తున్నాడు, నాకే ఎవడికి లేని రాని పరిస్థితి నాకు వచ్చిందే. అంటే చిన్నప్పటి నుంచి భీష్ముడు అర్జునుడిని ఒళ్ళో పెట్టుకుని పెంచుకున్నాడు. ఆయన భీష్ముడికి అర్జునుడికి చాలా గొప్ప అవినాభావ సంబంధం. పాండవులు అందరినీ కూడాను భీష్ముడు సమానంగానే పెంచాడు. తండ్రి లేనటువంటి ఆ బిడ్డలకి ఆయనే తండ్రి, ఆయనే తాత, అన్ని ఆయనే పెంచాడు. కుంతిదేవికి అన్ని విధాలా తోడున్నది భీష్ముడే, ఎందుకంటే ఆమె కృష్ణుడికి దగ్గర భక్తురాలు, ఆమె కృష్ణుడికి బంధువు కూడా, మేనత్త. ఆ తల్లి 5 పసిబిడ్డలను తీసుకుని పాండురాజు చనిపోయిన తర్వాత 5 పసిబిడ్డలను చేత పట్టుకునేసి ఒంటరిగా హస్తినాపురం వచ్చినప్పుడు భీష్ముడు ఒక్కడే వెళ్ళాడంట. వెళ్ళి కృష్ణుడు భగవంతుడు ఈ విధంగా నీకు ఈ రకమైనటువంటి రాత ఏర్పాటు చేశాడమ్మా, ఓర్చుకో తల్లి నువ్వు, భగవంతుడు దీని తర్వాత ఏ రకమైనటువంటి పథకం భగవంతుడికి ఉందో మరి అది నీకు తెలియదు నాకు తెలియదు, కానీ ఓర్చుకోవడం ఒకటే మనం నేర్చుకోవాల్సింది అని చెప్పి కుంతిదేవిని ఓదార్చి లోపలికి తీసుకొచ్చాడు. కృష్ణుడు భగవద్గీతలో కూడా అర్జునుడికి అదే చెప్తాడు చూడండి, స్థాం స్థితిక్షస్వ భారత, అర్జున నువ్వు ఓర్చుకోవడం నేర్చుకో జీవితంలో, ఆ ఓర్పు అనేది ఉందంటే నువ్వు దాంతో అన్ని సాధించేస్తావు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమ పాయిను అనిత్య స్థాం స్థితిక్షస్వ భారత. భారత మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద, ఇప్పుడు చల్లగా ఉంది, కాసేపు తర్వాత మళ్ళీ వేడి వచ్చేస్తుంది, శీతాకాలం వస్తుంది మళ్ళీ తర్వాత ఎండాకాలం తర్వాత శీతాకాలం, సుఖ దుఃఖత సుఖాలు వస్తాయి తర్వాత దుఃఖాలు వస్తాయి, వీటిని ఓర్చుకోవడం నేర్చుకోకపోతే గనక జీవితంలో ముందుకు వెళ్ళలేము. సుఖాన్ని ఓర్చుకోవాలి దుఃఖాన్ని ఓర్చుకోవాలి, ఇది కొద్దిగా అర్థం కాని విషయం మనకి. దుఃఖాన్ని ఓర్చుకోవడం అంటే అది అర్థమైంది, సుఖాన్ని ఓర్చుకోవడం ఏంటి అంటే సుఖాన్ని ఓర్చుకుంటే పొంగిపోకుండా మన యొక్క నేత్రాలు నెత్తికి ఎక్కకుండా ఉంటాయి అన్నమాట. దుఃఖాన్ని ఓర్చుకుంటే కుంగిపోకుండా మన జీవితంలో నిస్సత్తు కాకుండా ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. సో సుఖాన్ని ఓర్చుకోవాలి దుఃఖాన్ని ఓర్చుకోవాలి. కొద్దిమంది అందుకే మనం చూస్తుంటాం ప్రపంచంలో సక్సెస్ అయితే ఇంకా వాళ్ళని పట్టలేం, వాళ్ళు నిలవరు ఒక చోట నిలవరు. కొద్దిమందిని చూస్తుంటాం ఫెయిల్యూర్ అయితే ఒక చోట దొరకరు వాళ్ళు. వాళ్ళు ఎక్కడున్నారని చూస్తే ఎక్కడో ఏ కొండ ఎక్కడ ఏ ఇంట్లో మూలలోనో లేకపోతే ఏ తోటలోనో లేకపోతే ఎక్కడో దాక్కుని ఉంటారు. పూర్తిగా నిస్సత్వం అయిపోయి జీవితంలో దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోకూడదు, సుఖం వచ్చినప్పుడు పొంగిపోకూడదు. ఈ సూత్రాన్ని కృష్ణుడు మహాభారతంలో పాండవుల ద్వారా ప్రతి క్షణం కూడా మనకి నేర్పిస్తున్నాడు అనమాట. మనం అర్థం చేసుకోకుండా పొరపాటున ఏమనుకుంటామంటే పాండవులు కృష్ణుని నమ్ముకుని ఏం సాధించారు, అంత దుఃఖాలే కదా, అన్ని కష్టాలే కదా వాళ్ళకి, వాళ్ళు ఏం పొందారు లబ్ధి అని ఇలా మనం కొద్దిగా మహాభారతం కానీ ఇలాంటి పవిత్ర గ్రంథాలు ఒక ఆచార్య పరంపరలో అర్థం చేసుకోకపోవడం వల్ల అలా అనుకుంటాం, అపార్థం చేసుకుంటాము. కానీ యథార్థం ఏంటంటే తన భక్తుల ద్వారా కృష్ణుడు నేర్పిస్తున్నాడు ఎంత ఓర్పుగా ఉండాలి అనేది. మరి చిన్నప్పటి నుంచి భీష్ముడు అర్జునుని ఒళ్ళో పెట్టుకుని పెంచుకున్నాడు, అన్నీ కూడా భీష్ముడి దగ్గర నేర్చుకున్నాడు అర్జునుడు. అన్నీ అంటే అన్నీ భక్తి కూడా. మరి భీష్ముడేమో సామాన్యుడా? ఎవరు భీష్ముడు? 12 మంది మహాజనుల్లో ఒకడు. శాస్త్రంలో 12 మంది మహాజనులు ఉన్నారు. ఆ 12 మందికి భక్తి అంటే ఏమిటో తెలుసు అనమాట. భక్తి గురించి మాట్లాడాలి అని అంటే చెప్పాలి అని అంటే ఆ 12 మందిని భగవంతుడు ప్రత్యేకించి ఎంపవర్ చేశాడు, శక్తి గావించాడు. ఎవరు వాళ్ళు? స్వయంభు, నారద, శంభు, కుమార కపిలో మనుహు, ప్రహ్లాద, జనకో, భీష్మో, బలిర్ వయాసకిర్ వయం. స్వయంభు బ్రహ్మ, నారద, శంభు శివుడు, కుమార అంటే చతుష్కుమార, కపిల అంటే కపిల భగవానుడు, మనువు స్వయంభూ మను, తర్వాత మను, తర్వాత వచ్చి ప్రహ్లాదో, జనకో, భీష్మో. ప్రహ్లాదుడు, జనకుడు సీతాదేవి తండ్రి, భీష్ముడు. ఈ భీష్ముడు 12 మంది మహాజనుల్లో ఉన్నాడు. బలిర్ బలి మహారాజు, వయాసకి అంటే ఎవరు? సుఖదేవ గోస్వామి. వయాసకి అంటే సుఖదేవ గోస్వామి. బలిర్ వయాసకి వయం అంటే నేను కాదు, ఆ శ్లోకం చెప్పిన ఆయన. శ్లోకం ఎవరు చెప్పారు? ఈ శ్లోకం ఎవరు చెప్పారు? యమధర్మరాజు చెప్పారు. సాక్షాత్ యముడు చెప్పిన శ్లోకం ఇది భాగవతంలో. సో ఆయన చెప్తున్నాడు మేము మొత్తం 12 మందివి అని చెప్పి ఆయన పేరు చివరిలో చెప్పుకుంటున్నాడు అనమాట. బలిర్ వయాసకిర్ వయం, నేను, మేము 12 మంది మహాజనులం అని చెప్పన్నాడు. సో మహాజనుడైన భీష్ముడు అర్జునుడికి అంత భక్తి నేర్పించాడు. ఈ రోజున అర్జునుడు పరిస్థితి ఏంటంటే ఆలోచించండి, తనకి భక్తి నేర్పించినటువంటి వాడు ఎదురుంటే ఆ ఎదురున్న భీష్ముడిని కొట్టాలి. ఇప్పుడు ఎంత దుఃఖం వస్తుంది, ఎంత బాధ అవుతుంది అది చెప్తున్నారు ప్రభుపాదుల వారి భాష్యంలో. ఇక్కడ ఏమంటున్నారంటే భీష్మ ద్రోణాది గౌరవనీయులైనటువంటి పురుషులు వదార్హులా కాది అని ఆలోచించడం వల్ల అర్జునుడు క్రోధము, మిథ్యాహంకారము, పౌరుషత్వముల ప్రభావానికి లోను కాలేదు అని తెలుపుచున్నది అంటున్నాడు అర్జునుడు. ఏంటంటే ఎవరైనా సరే అర్జునులాగ భగవంతుని చేతిలో ఇన్స్ట్రుమెంట్ కావాలా, భగవంతుని చేతిలో పరికరం కావాలి అని అంటే కోపము, మిథ్యాహంకారము, పౌరుషత్వం ఈ 3 నుంచి పక్కన ఉండాలి. ఈ 3 లోపల ఉన్నట్లయితే వాళ్ళు భగవంతునికి ఇన్స్ట్రుమెంట్గా ఉపయోగపడలేరు. భగవంతుడు ఉపయోగించుకోడు, వీళ్ళు ఉపయోగపడలేరు. అర్జునుడు ఈ 3 నుంచి దూరమై ఉన్నాడు. భగవంతుడి అనుగ్రహం కూడా ఎలా ఉంటుంది అని అంటే ఈ శ్లోకం ప్రకారంగా మనం చెప్పుకుంటే ఈ క్రోధం, మిథ్యాహంకారం, పరుషత్వం అనేటువంటి ఈ 3 ఏ లక్షణాలు చెప్పండి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న దీన్ని బట్టిగా దైవ లక్షణమా, అసురు లక్షణమా? అసురు లక్షణం. ఈ అసురు లక్షణం అనేది ఉన్నప్పుడు నువ్వు భగవంతుని చేతిలో నువ్వు పరికరం కాలేవు, భగవంతుని పథకంలో భాగం కాలేవు. దైవ లక్షణం సంపాదించుకున్నప్పుడు భగవంతుని చేతిలో నువ్వు పరికరం అవుతావు. ఒక్కొక్కసారి భగవంతుని యొక్క కృప కూడా చాలా విభిన్నంగా ఉంటుంది. తన భక్తులైన వాడికి ఇవి వస్తే ఈ క్రోధము, మిథ్యాహంకారం, పౌరుషత్వం వచ్చినాయి అనుకో, తన భక్తుడికే వచ్చినాయి అనుకో, అప్పుడేం చేస్తాడు భగవంతుడు? వదిలేస్తాడా? వదలడు, వాటిని వదిలిస్తాడు. అవి ఏవైతే వచ్చినాయి కదా వాటిని వదిలిస్తాడు. ఇప్పుడు బయట కూడా తప్పు చేశాడంటే నేనేం పట్టించుకోవచ్చు? నా బిడ్డ తప్పు చేశాడంటే బిడ్డను వదిలేస్తానా? బిడ్డ నుంచి ఆ తప్పును వదిలించేస్తాను. వనవాసం చేసేటప్పుడు పాండవులు 12 సంవత్సరాలు వనవాసం చేసేటప్పుడు ఆ వనవాసంలో ఒక 5 సంవత్సరాలు అర్జునుడు ఇంద్రలోకాలకు వెళ్ళిపోతాడు, స్వర్గలోకానికి. దేనికోసం అంటే ఇంకా రాబోయేది మనకు ఖచ్చితంగా యుద్ధం వస్తుంది. ఆ యుద్ధంలో ఈ కౌరవులందరితో మనం పోరాడాలంటే దానికి చాలా శస్త్రాలు కావాలి, అంటే అస్త్రాలు శస్త్రాలు సంపాదించాలి. మరి అస్త్రాలు శస్త్రాలు సంపాదించాలి అంటే దానికోసం తపస్సు చేయాలి. అందుకని ఏం చేస్తారంటే వ్యాసుడి యొక్క నిర్దేశం మేరకే ఆయన పాండవులను వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడు ఆయన, అర్జునుడు ఒక్కడే. వాళ్ళ అన్నదమ్ముల మధ్య వాళ్ళ అన్యోన్యత ఎంత గొప్పదేనంటే పాండవుల్లోది, మనం బయట వేరే వేరే చోట ఎక్కడో ధారావాహికలు సీరియల్స్ చూసినప్పుడు వాళ్ళు ఏదో కొట్టుకున్నట్టు తిట్టుకున్నట్టుగా మనకు చూపిస్తారు, కానీ యథార్థంగా మనం ఆచార్యులు రాసిన మహాభారతం చదివితే అర్థమవుతుంది వాళ్ళ మధ్య అన్యోన్యత ఎలా ఉండేది అంటే అసలు విడదీయలేనంతగా. ప్రతిసారి మనం పాండవులు పాండవులు పంచపాండవులు అని చెప్పేసి అంటాం చూడండి, ఆ పాండవులు యొక్క అన్యోన్యత విడదీయలేనంత. ఎంత విడదీయలేనంత? వీటిని దేనని విడదీస్తారా మీరు? ఇది విడదీస్తే చెయ్యలేదు, దీన్ని విడదీయలేం కదా. అంతగా అర్జునుని వదిలేసేటప్పుడు నలుగురు ద్రౌపది ఎంత బాధపడతారు, అర్జునుడు కూడా ఎంత బాధపడతాడు. అర్జునుడు అంటాడు, నేను మిమ్మల్ని వదిలిపెట్టలేను, యథార్థంగా అయితే నా శరీరం వెళ్తా ఉంది, మనస్సు అయితే మీ దగ్గరే ఉంది అంటాడు. వాళ్ళేమంటారంటే యుధిష్ఠిరుడు భీముడు వీళ్ళంతా, మేము కూడా నిన్ను వదిలిపెట్టలేము, మా శరీరం ఇక్కడ ఉంది, మనసు మీతోనే వస్తుంది అని చెప్పి అంటాడు. అలా అర్జునుడు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు చాలా బాధగా ఉంటుంది, ద్రౌపది చాలా చాలా బాధపడుతూ ఉంటుంది అన్నమాట. అర్జునుడు కూడా దూరం వెళ్ళిపోయాడు అని చెప్పేసి, ఆమె ఇంట్లో వాళ్ళందరినీ వదిలేసి అడవులకు వచ్చినప్పుడు కూడా బాధపడలేదు ఆమె. ద్రౌపది ఆమె ఎంతో సుకుమారిగా రాజ అంతఃపురంలో పెరిగినటువంటి ఆమె వనవాసాల్లో ఈ పాండవులతో పాటు అక్కడ అడవుల్లో తిరగడం అనేది చాలా కష్టమైనటువంటి పని. ఆ కష్టమైన పని కూడా భర్తలతో ఉండడమే నాకు ఇష్టమని చెప్పి భావించి రామాయణంలో సీతాదేవి లాగానే ఈ పాండవులతో ద్రౌపదిది వచ్చేసింది అన్నమాట. అన్ని సౌకర్యాలు అనుభవించినటువంటి ఆవిడ పాండవులతో పాటు వనవాసానికి వచ్చేసింది. వచ్చేసిన తర్వాత అర్జునుడు ఎప్పుడైతే దూరం అయ్యాడో అప్పుడు ఇంకా బాధపడుతుంది అనమాట. ఆ సమయంలో చాలా ఉధృతమైనటువంటి గాలి వస్తుంది. ఆ గాలి వచ్చినప్పుడు ఆ గాలితో పాటు ఒక పద్మం ఎగురుకుంటూ వచ్చి ఆమె పాదాల దగ్గర పడుతుంది. పడినప్పుడు ఆమె ఏం చేస్తుందంటే ఆ పద్మాన్ని తీసి చూస్తుంది. చూస్తే బంగారు పద్మం, అది స్వర్ణ కమలం అంటామే, 1000 రేకులు ఉన్నటువంటి స్వర్ణ కమలం అది. ఆ స్వర్ణ కమలాన్ని తీసి చూసి దగ్గరికి తీసుకొని చూస్తే చాలా అద్భుతమైనటువంటి సుగంధం. వెంటనే భీముని పిలుస్తుంది అనమాట. భీముని పిలిస్తే అంటుంది, భీమసేన చూడు ఎంత బాగుందో ఈ స్వర్ణకమలం, ఎంత సుగంధం వస్తుందో, నాకు చిన్న సహాయం చేస్తావా అని అడుగుతాను, చెప్పు ఏం చేయాలి చెప్పు అని అంటాడు. ఈ స్వర్ణకమలం ఎంత అద్భుతంగా ఉంది, ఎంత సువాసన వెజ్జలుతుంది, ఇది యుధిష్ఠిరుడికి బహుమతిగా ఇద్దాము, యుధిష్ఠిరుడికి మీ అన్నగారికి బహుమతిగా ఇద్దాము, నాకు ఇలాంటిది ఎక్కడుందో తీసుకొస్తావా అని చెప్పేసి అడుగుతుంది. ఎంతో ఆనందంగా అడుగుతుంది అనమాట. ఆమె భావం చూడండి, యుధిష్ఠిరుడికి అంటే అది కాళ్ళ దగ్గర పడింది కాబట్టి అది ఇవ్వలేదు, ఆ పువ్వు ఇవ్వలేదు, కానీ అలాంటి పువ్వులో తీసుకొస్తే యుధిష్ఠిరుడికి భర్తకి ఇవ్వాలా అనేటువంటి ఒక భావన, ధర్మరాజుకి ఇవ్వాలని. భీముడు వెంటనే చూడండి, నేను అనేది అందుకే వాళ్ళ మధ్య ఎంత అన్యోన్యత ఉందని, భీముడు వెంటనే అన్నగారికి ఇవ్వాలా, నేను ఇప్పుడే తెస్తాను, ఎక్కడుందో ఎటువైపు నుంచి వచ్చిందో నువ్వు చూసావా అని, ఇదిగో ఈ పక్కన పర్వతం నుంచి వచ్చింది అని చెప్పి అంటు. ఆ సమయంలో వాళ్ళు ఎక్కడుంటారంటే బద్రికాశ్రమంలో ఉంటారు వాళ్ళు. ఈ పక్క నుంచి వచ్చిందని చెప్పగానే వెంటనే భీముడు ఏం చేస్తాడు, చూడు నేను ఇప్పుడే తీసుకొస్తాను అని చెప్పేసి, నేను వస్తూ రావడం అంటూ జరిగితే నేను బోళ్ళని పువ్వులు పట్టుకుని వస్తాను స్వర్ణ కమలాలని చెప్పి భీముడు బయలుదేరేసేస్తాడు. బయలుదేరేసి చాలా వేగంగా అడవిలో వెళ్ళిపోతాడు అనమాట. ఆయన ఎంత వేగంగా అడవిలోకి వెళ్తాడంటే ఏం దారి, ఆయన ఈ దారి చూసుకుని వెళ్ళట్లా దారి తీసుకుని వెళ్తున్నాడు ఆయన. అంటే తిన్నగా వెళ్ళిపోవడం అంతే, దారిలో ఏం చెట్లు వస్తే అన్ని పడిపోవడం, లేకపోతే ఏమైనా జంతువులు వస్తే అవన్నీ పోవడం చనిపోవడం, అట్లా దారిలో ఏది అడ్డం వస్తే దాన్ని ఇసిరేసుకుంటూ పోతున్నాడు అనమాట. చాలా ర్యాష్గా చాలా ఇదిగా వెళ్తున్నాడు ఆయన. వెళ్తున్నప్పుడు అక్కడ ఆ గంధమాదన పర్వతాలు, ఆ పర్వతాల దగ్గరికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే అక్కడ చాలామంది వీళ్ళు యక్షులు గంధర్వులు వీళ్ళంతా కనిపిస్తారు, కానీ ఈ స్వర్ణకమలాలు ఎక్కడున్నాయో ఆయనకు అర్థం కాదు. అలా ఆయన కనిపించినటువంటి జంతువుల్ని వాటిని వీటిని అన్నిటి చల్లా చెదరు చేసుకొని, చెట్లన్నీ చల్లా చెదరు చేసుకొని చాలా ఇదిగా చాలా ర్యాష్గా చాలా దూకుడుగా వెళ్తున్నాడు. ఆయన వెళుతూ ఉంటే ఒకనొక ప్రదేశానికి వచ్చేసరికి ఆయనకి అలుపు వచ్చేసి ఎక్కడ కనిపించట్లేదు అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడంటే గట్టిగా అరుస్తాడు అనమాట, అని చెప్పి గట్టిగా అరుస్తాడు. అరవగానే ఆ అరుపుకి పులులు బెదిరి పారిపోతాయి అనమాట, ఆ పర్వతాల్లో ఉండే పులులు ఏనుగులన్నీ పారిపోతాయి, అంత గందరగోళం అయిపోతున్నాడు అంతే. అప్పుడు చూస్తాడు ఒక చోట పక్షులన్నీ ఎగురుతూ ఉంటాయి, పక్షులు అక్కడ గుంపుగా ఎగురుతున్నాయంటే అక్కడ ఏదైనా నీటి కొనలేదని ఉండొచ్చు, ఈ పద్మాలు బహుశా ఎక్కడ ఉండొచ్చు అని అటు పరిగెట్టుకుంటూ పోతాడు. వెళితే అక్కడ నిజంగానే కొలను ఉంటుంది, దిగి స్నానం చేస్తాడు. కానీ అక్కడ చూస్తే ఈ పువ్వు ఏదైతే కనిపించిందో ఆ పువ్వు లాంటివి ఏమి లేవు అనమాట, స్వర్ణ కమలాలు లేవు. తామర పువ్వులు ఉన్నాయి కానీ స్వర్ణ కమలాలు లేవు. సరే అని చెప్పేసి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ వేగంగా బయలుదేరేసి వెళ్తూ ఉంటాడు, చాలా పర్వత పైభాగానికి వెళ్ళిపోతుంటాడు. వెళ్తూ 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 ఉంటే ఆయనకి దారి మధ్యలో ఒక కోతి కూర్చుని కనిపిస్తుంది, అది చాలా వృద్ధ కోతి. ఆ కోతిని చూస్తాడు అనమాట, ఆయన చూసి ఇదేంటి ఇక్కడ ఇక్కడుంది ఈ కోతి అని చెప్పేసి చూస్తాడు. చాలా వృద్ధ కోతి, పండు ముసలి కోతి, కళ్ళు మూసుకొని ఉంటుంది. ఈ భీముడు అక్కడికి వెళ్తాడు, అక్కడికి వెళ్ళి ఓ అరుస్తూ ఉంటాడు. అరుస్తూ ఉంటే నీరసంగా ఆ కోతి వానరం కళ్ళు తెరుస్తుంది అనమాట, కళ్ళు తెరిచి చూస్తుంది. చూస్తే ఈయన భీముడు అక్కడ ఉన్నాడు, భీముడు నుండి అడుగుతున్నాడు అనమాట, నాకు ఈ స్వర్ణ కమలాలు దొరకాలి, నేను దారిలో ముందుకు వెళ్ళాలి, ఇంక ఇటు ముందుకెళ్తే దొరుకుతాయి అనుకుంటున్నాను నేను అని చెప్పేసి అంటాడు. అనంటే నువ్వు వెళ్తానంటే వెళ్ళొచ్చు కానీ అది వెళ్ళడం అంత శ్రేష్టం కాదు, ఎందుకంటే అది పూర్తిగా అవతల దేవతలోకాలు ప్రారంభమవుతాయి, అక్కడికి మానవ మాత్రులుగా నువ్వు పోలేవు, అక్కడికి వెళ్తే కూడా నువ్వు ప్రమాదం అవుతుంది, నా మాటని వెళ్ళొద్దు నువ్వు అన్నాడు. నాకు ప్రమాదం గురించి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, ఏమిటి నేను వెళ్ళగలను అని చెప్పాను. నేను చెప్పాల్సిన అవసరం లేదన్నప్పుడు ఇంక నాతో మాటలు ఎందుకు వెళ్ళు అని చెప్పాను. అనంటే వెళ్ళగలను కానీ ఏంటంటే ఇక్కడ నువ్వు దారికి అడ్డంగా ఉన్నావు, అందుకే ఆగాను, నువ్వు గనక పక్కకి లెగిస్తే నేను ముందుకు వెళ్ళిపోతాను అని చెప్పేశాను. ఆయన మళ్ళీ నీరసంగా కళ్ళు తెరిచి, నేను చాలా పండు ముసలి వృద్ధ కోతిని, నేను ఈ వృద్ధ వానరం ఏమి లెగిస్తుంది, ఏం ముందుకు కదులుతుంది, నువ్వే ఏదో ఒక విధంగా దారి చేసేసుకునేసి నువ్వు ముందుకు వెళ్ళిపో, ఏమి వెళ్ళిపో అట్లా వెళ్ళిపో, ఏమైనా పెద్ద విషయం ఉంది, దాటుకుని వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేశాను. అని అంటే భీముడు అంటాడు, చూడండి నేను దాటుకుని వెళ్ళిపోవాలంటే నాకు పెద్ద విషయం కాదు, మిమ్మల్ని దాటి వెళ్ళడం నా అది పెద్ద వింత కాదు, కానీ ఏంటంటే ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్మ ఉంటాడు, నేను పరమాత్మని అగౌరవపరుస్తూ నేను ఎట్లా దాటుకుని వెళ్ళేది. శ్రీ రాధాగోవింద భగవానికి శీల ప్రభుపాద్కి జై గౌర్ ప్రేమనంది. పరమాత్మని అగౌరవపరుస్తూ నేను ఎలా దాటేది, అది నా వల్ల కాదు, కాబట్టి నువ్వు పక్కకి తొలిగితేనే నేను వెళ్తాను. ఆ ధాన్యం ఉంది, నువ్వు వెళ్ళొచ్చులే పర్వాలేదు, దాటుకొని వెళ్ళొచ్చు కదా, ఇందాటి నుంచి నువ్వు చాలా హడావుడిగా వస్తున్నట్టుగా దాటుకొని వెళ్ళొచ్చు అంటే నేను ఆ పని చేయలేను, అట్లా దాటాలనుకుంటే నేను ఈ పర్వతం మొత్తాన్ని దాటేస్తుండేవాడిని, నిన్ను దాటడం పెద్ద లెక్క కాదు, కానీ ప్రతి ఒక్క హృదయంలో పరమాత్మ ఉన్నాడు, పరమాత్మని అగౌరవపరిచి నేను నిన్ను దాటలేను. అందుకే కదా మనం కూడా చూడండి, ఎవరిని మనం దాటి ముందుకెళ్ళడం కానీ లేకపోతే కాలు తగిలితే అద్దుకోవడం కానీ ఎందుకు చేస్తాము, ఆ వ్యక్తి హృదయంలో పరమాత్మ ఉన్నాడు అని చెప్పడానికి. ఈ రోజులో అర్థం పోయింది అది ఏంటంటే అది ఒక ఆచారమో లేకపోతే అది ఒక గౌరవం అన్నట్టుగా తీసుకొచ్చారు. నేను ఏదో వెళ్తే వెళ్తుంటే కొంచెం కాలు తగిలిందంటే ఇట్లా అనుకోవడం గౌరవం అంతే, నీకు గౌరవం ఇచ్చినట్టు, నీకు కాదు నీలో ఉన్నటువంటి పరమాత్మ, పరమాత్మను గౌరవించాలి కాబట్టి పరమాత్మ ధరించిన నిన్ను గౌరవించే నిమిత్తం తగిలితే కూడాను నేను కళ్ళకు అద్దుకుంటున్నాను. అందుకే నేను భీముడు ఒప్పుకోలేదు, నీ హృదయంలో పరమాత్మ ఉన్నాడు, నిన్ను ఎలా దాటి వెళ్ళమంటావు, నాకు కుదరదు అని అన్నాడు. అని తర్వాత మళ్ళీ అన్నాడు అనమాట, ఆయన నేను పర్వతం మొత్తాన్ని కూడా దాటేయగలను, అలా దాటాలంటే అప్పుడులో పూర్వకాలంలో హనుమంతుడు సముద్రాన్ని మొత్తం దాటి వెళ్ళిపోయాడు, ఆ విధంగా పర్వతం మొత్తం నేను దాటి వెళ్ళగలను, కానీ అలా వెళ్ళకూడదు కాబట్టి నేను వెళ్ళట్లేదు, నువ్వు అడ్డు దిగలని చెప్పాను. నా వల్ల అయితే కాదు, నేను పూర్తిగా వృద్ధురాలని బాగా వృద్ధుణ్ణి అయిపోయాను, నేను ఈ వృద్ధ వానరాన్ని జరగమని నువ్వు అడిగి అడిగి ఉపయోగమే ఉంది, నువ్వే కావాలంటే నన్ను జరుపుకొని ముందుకెళ్ళని చెప్పాను. అనంటే అప్పటికి కొద్దిగా ఈయనకి అనుమానం వస్తుంది అనమాట. ఎందుకంటే చూస్తే దేదీప్యంగా ఉన్నాడు, ఆయన దేదీప్యంగా ఉన్నాడు, మాట్లాడే మాటలంతా కూడా చాలా గంభీరంగా ఉన్నాయి. భీముడికి అనుమానం వస్తుంది, ఒకవేళ ఈయన కానీ ఏమన్నా రామాయణంలో హనుమంతుడా అని చెప్పి అనుమానం వస్తుంది అనమాట. అనుమానం వచ్చేసి అంటాడు, హనుమంతుడు ఆయనంటే లంకా నగరానికి సముద్రం దాటాడు, ఆ విధంగా నేను పర్వతం దాటాలంటే పెద్ద విషయం కాదు, మీరు అట్లా కాదు, మీరు పక్కకి లేయాలి అని చెప్పాడు. హనుమంతుడా సముద్రం దాటాడా ఎవరైనా అని చెప్పి అంటాడు. ఆయన ఆ వృద్ధ వానరం అడగగానే, హనుమంతుడి గురించి నీకు తెలియదా అన్నాడు. నాకు తెలియదు, చెప్తే తెలుసుకుంటాను అన్నాడు. అప్పుడు భీముడు అంటాడు, ఆయన రామాయణంలో శ్రీరామచంద్రుడికి ఆయన దూత చాలా గొప్ప సేవ చేశాడు అని చెప్పేసి అంటాడు. అని తర్వాత సర్లే అయితే నీ దారి నువ్వు వెళ్ళు అని అంటాడు. చివరికి భీముడు ఏం చేస్తాడంటే, సరే అయితే ఇప్పుడు నువ్వు అడ్డు లేనంటావు అంతే కదా అని చెప్పి అంటాడు. అవును నేను అడ్డు లేచేది లేదు, నువ్వే నా తోక పక్కే సరిపి వెళ్ళు అంటాడు. అని అంటే సరే అని చెప్పేసి భీముడు ఏం చేస్తాడు, ఆ తోకని ఒక చేత్తో అలా తీసి పక్కన పడేసేసి వెళ్ళిపోదాం అనుకుంటాడు. అనుకుంటే అలా తీసి పడేయడానికే అదేమన్నా మామూలు తోక, అదేమన్నా మామూలు తోక చెప్పండి, అది లంకనే కాల్చేసింది ఆ తోక, లంకను కాల్చిన తోక అది, మామూలు కాదు కదా. అందుకని ఇలా అన్నా కూడా అదేం కదలదు, కొద్దిగా బలంగా ఉన్నట్టుందని చెప్పేసి గట్టిగా అంటాడు. అయినా కూడా కదలదు, రెండు చేతులు పట్టి గట్టిగా ప్రయత్నిస్తాడు అనమాట. ప్రయత్నిస్తే అయినా కూడా కనీసం ఇసుమంతా కూడా తోక కదలట్లేదు. భీముడికి అనుమానం వస్తుంది మొట్టమొదటిసారిగా, ఏమన్నా రాక్షసుడు ఈ రూపంలో వచ్చి ఇక్కడ కూర్చున్నాడా నాకు అడ్డుదగలడానికి అని చెప్పి, భీముడికి మహాబలం కదా, తన బలమంతా కూడా తీసుకుని ఆ తోకను మొత్తాన్ని కదిలించేదానికి చూస్తాడు. అయినా కూడా ఇసుమంతా కూడా కదలదు ఆ తోక. అప్పుడు అర్థమవుతుంది రాక్షసుడు కూడా కాదు, రాక్షసుడు అయి ఉంటే నా బలానికి బయటపడి ఉండేవాళ్ళు, తాడు బిడ్డ తెలుసుకుని ఉండేవాళ్ళు. ఇది రాక్షస బలం కన్నా కూడా ఇంకా అతిశయించినటువంటి బలం, అంటే ఈయన ఖచ్చితంగా ఎవరో గొప్పవాడై ఉంటాడని చెప్పి వినయంగా చేతులు జోడించి నమస్కారం చేసి అడుగుతాడు. ఏమంటాడంటే, మీరు ఎవరన్నా దేవతా పురుషులై ఉండాలి, మరి యక్షులో గంధర్వులో ఎవరో నాకు తెలీదు, కానీ మీరెవరో చెప్తే నేను తెలుసుకుంటాను అంటాడు. అనంటే అప్పుడు హనుమంతుడు ఏమంటాడంటే, నేను సాక్షాత్తు వాయుకుమారుడైనటువంటి హనుమంతుణ్ణి అని చెప్పి చెప్తాడు అనమాట. చెప్పగానే భీముడికి ఎంత సంతోషం అవుతుంది, నా అపూర్వ సోదరుని నేను కలుసుకోగలిగాను, ఆయన పూర్వ సోదరుడు అపూర్వ సోదరుడు కూడా, నా అపూర్వ సోదరుని నేను కలుసుకోగలిగాను అని చెప్పి భీముడు ఆయనకి నమస్కారం చేసి ఆయన హనుమంతుని దగ్గరికి వచ్చి, మిమ్మల్ని దర్శనం చేసుకోవడం నా జన్మ ధన్యమైంది, రామాయణంలో మీ గురించి విన్నాను, ఏమిటి రాముడికి మీరు ఎలా ఎలా సేవలు చేశారో మా పెద్దవాళ్ళు చెప్తుంటే విన్నాను నేను అంతే, కానీ ఈరోజు ప్రత్యక్షంగా మిమ్మల్ని చూస్తున్నాను, నా జన్మ ధన్యమైంది నేనంటే, అప్పుడు హనుమంతుడు అంటాడు, దా కూర్చో అని చెప్పి కూర్చోబెట్టి రామాయణం చెప్తాను రా కూర్చో అని చెప్పి హనుమంతుడు మొత్తం రామాయణం అంతా చెప్తాడు భీముడికి. మహాభారతంలో కూడా హనుమంతుడు భీముడికి రామాయణం చెప్పాడు అనమాట. రామాయణం ఎంత ప్రశస్తమైందో చూడండి. రామాయణం అంతా వినిన తర్వాత భీముడు అస్త్రధారలతో, రాముడికి ఇంత గొప్ప సేవ చేశారా మీరు, ఇంత అద్భుతమైనటువంటి సేవ చేశారా మీరు, అయితే నా మనసులో ఒక చిన్న కోరికను మీరు తీర్చగలుగుతారా అన్నాడు. ఏమిటనండి, ఆనాడు లంకా నగరానికి చేరుకోవడా ఈ సముద్రాన్ని దాటారే, ఆ సముద్రాన్ని దాటినటువంటి ఆ మహాస్వరూపాన్ని నాకు చూపించగలుగుతారా అని చెప్పాను. అనంటే ఆ స్వరూపం అప్పుడే, అప్పుడు పరిస్థితులు అప్పుడు సందర్భాలు వేరే, ఇప్పుడు పరిస్థితులు ఇప్పుడు సందర్భాలు వేరే, ద్వాపరయుగం చివరికి వచ్చేస్తుంది, కలియుగం రాబోతుంది, కల్మషాలు పెరిగిపోతున్నాయి, అప్పుడంటే సత్యయుగంలో ధర్మం అనేటువంటిది నిండుగా ఉంది అనేసి భీముడికి హనుమంతుడు మొత్తం అంతా చెప్పుకుంటూ వస్తాడు. సత్యయుగంలో నిండుగా ధర్మం ఉంది, త్రేతాయుగంలోకి వచ్చేపటికి కొద్దిగా క్షీణించింది, ద్వాపరయుగం వచ్చేపటికి మరి కాస్త, కలియుగం వచ్చేపటికి పూర్తిగా సత్యము ధర్మం ఇలాంటివన్నీ కూడా పూర్తిగా నశించిపోతాయని చెప్పేసి చెప్పుకుంటూ వస్తాడు. చెప్పుకుంటూ వచ్చిన తర్వాత భీముడు అవన్నీ వింటాడు అనమాట. విని అయినా కూడా నా చిన్న కోరిక కాదనకుండా మన్నించండి, మీరు ఒక్కసారి ఆ సముద్రాన్ని దాటిన రూపాన్ని గనక నాకు చూపిస్తే నేను ఒక్కసారి చూస్తాను అని చెప్పాను. సరే అప్పుడు సోదరుడు కాబట్టి నీ మాట కాదనలేక నేను ప్రదర్శిస్తున్నాను, నేను కాల నియమాన్ని అతిక్రమించి నీకు చూపిస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత మహారూపాన్ని చూపించడం అనేటువంటిది అది అది భావ్యం కాదు, అయినా నువ్వు అడిగావు కాబట్టి చూపిస్తున్నానని చెప్పి హనుమంతుడు జై శ్రీరామ్ అని చెప్పి తన యొక్క మహాస్వరూపాన్ని చూపిస్తాడు. ఆ రోజు ఏదైతే సముద్రాన్ని దాటాడో ఆ స్వరూపాన్ని చూపిస్తే భీముడికి అనిపిస్తుంది ఇక్కడ ఏదో పెద్ద మేరుపర్వతం ఏమైనా ఉందేమో అనిపిస్తుంది అనమాట. అంత మహాకారం. ఆ మహాకారం ముందు మోకరిల్లి భీముడు ప్రార్థన చేసి, నా జన్మ ధన్యమైంది, చిన్నప్పుడంతా మేము కథల్లో ఇంటూ ఉండేవాళ్ళము, హనుమంతుడు ఏ విధంగా మహాకారం తీసుకొని లంకా నగరానికి ప్రయాణమయ్యాడని శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి, శీల ప్రభుపాదికి, శీల గురుదేవికి జయ గౌర ప్రేమ. అలాంటిది ఈరోజు ప్రత్యక్షంగా నేను చూశాను, నాకెంత సంతోషంగా ఉంది అని చెప్పి అంటాడు. తర్వాత హనుమంతుడు మళ్ళీ మామూలు యథార్థ రూపం మామూలు రూపం తీసుకొని ఆయన ఏమంటాడంటే, ఇప్పుడు నీకు సంతోషమేనా అంటాడు. భీముడు అంటే, నాకు సంతోషంగానే ఉంది కానీ ఒక సందేహం కూడా ఉంది. ఏమిటది? ఇంత మహా ఆకారం చూస్తుంటే నాకు అనిపిస్తోంది అసలు రామాయణంలో రామ రావణ యుద్ధం ఎందుకు జరిగింది అని. రావణాసురుడికి రాముడు అవసరమా? రాముడు అవసరమే లేదు. నువ్వు ఒక్కడివి చాలు రావణాసురుడికి బుద్ధి చెప్పడానికి. రావణాసురుడిని హతమార్చాలంటే నువ్వు చాలు ఇంత మహారూపంతో. అలాంటిది రాముడిని ఎందుకు అక్కడ నువ్వు యుద్ధంలోకి తీసుకురావాల్సి వచ్చింది అన్నాడు. హనుమంతుడు చెప్తాడు దానికి సమాధానం, నువ్వు అన్నది నిజమే, రావణాసురుడికి తగిన బుద్ధి చెప్పడానికి నేను సరిపోతాను, భగవద్ అనుగ్రహం చేత నాకు అంత శక్తి ఉంది, కానీ నా రాముని యొక్క వైభవం ముల్లోకాలో కీర్తించబడడానికి రాముడే రావణాసురుడిని సంహరించేటట్టుగా యుద్ధంలో నేను పాల్గొన్నాను అని చెప్పాను. నా యజమాని కీర్తించబడాలి, అది నాకు కావాలి. నాకు నా వైభవం నా కీర్తి కాదు, నా యజమాని కీర్తించబడాలి. మనం కీర్తన చేశాము, కథ చెప్పాము, ఉపన్యాసం చెప్పాము, ఉపన్యాసం విన్నాం, వీటన్నిటి ద్వారా ప్రభుపాదుల వారు కృష్ణుడు కీర్తించబడాలి, వాళ్ల వైభవాలు అనేటువంటి మరింత మరింత పెరగాలి. వాళ్ల వైభవాన్ని పెంచే ప్రయత్నంలో చెప్పిన వారు విన్నవారు అందరూ కూడాను పవిత్రీకరణ చెందాలి. ఇది మన స్పష్టమైనటువంటి ఆలోచన. ఈ ఆలోచన కోసమే మనం ప్రయత్నించాల్సి. హనుమంతుడు స్పష్టంగా చెప్పాడు, రావణాసురుడికి సమాధానం చెప్పేటువంటి శక్తి నా దగ్గర ఉన్నా, నా స్వామి శ్రీరామచంద్రుడు రావణాసురుడిని హతమారిస్తేనే ఆ వైభవం ఆయనకు ఉంటుంది, అందుకనే నేను అలా చేశాను అని చెప్పాను. భీముడు చాలా సంతోషపడి కృతజ్ఞతలతో, మీ యొక్క దర్శనం నేను మర్చిపోలేంది అని చెప్పి అంటాడు. అప్పుడు హనుమంతుడు ఏమంటాడు తెలుసా, ఎన్నో ఎన్నో వేల సంవత్సరాల తర్వాత నేను మొట్టమొదటిసారి ఒక మానవ రూపాన్ని చూశాను, అది నిన్నే. నిన్ను చూడగానే, ఈ మానవ రూపం చూడగానే నాకు నా తండ్రి శ్రీరామచంద్రుడు పదే పదే గుర్తొచ్చేస్తున్నాడు అని చెప్పి కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి హనుమంతుడికి. నా తండ్రి శ్రీరాముడు గుర్తుకు తెప్పిస్తున్నావు నువ్వు నీ మానవ రూపం చూపించడం ద్వారా, కాబట్టి నీ ఆజానుబాహుడివి నువ్వు. భీముడు బాగా ఆజానుబాహుడు. ఆయన ద్వాపరయుగంలో కూడాను ఆజానుబాహులుగా చెప్పబడేది కృష్ణుడు, భీముడు, భీష్ముడు, వీళ్ళు మహా ఆజానుబాహులు అనమాట. నీ ఆజానుభావత్వం చూసి నాకు రాముడే గుర్తుకొస్తున్నాడు, అందువల్ల నువ్వు ఏదైనా వరం కావాలంటే కోరిక ఇచ్చేస్తాను. అసలు ఏమిటి నీ పరిస్థితి చెప్పు, నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఇక భీముడు కథంతా చెప్తాడు. అయ్యా, మా పరిస్థితి జరిగింది, మాయాజోదము, ఓడిపోయాము, వనవాసం, ద్రౌపదీదేవి స్వర్ణకమలం వెతుక్కోవడం, ఇక్కడికి రావడం. అప్పుడు అంటాడు హనుమంతుడు, నీకేమైనా వరం కావాలంటే చెప్పిస్తాను. నువ్వు అంటే ఇప్పుడే వెళ్ళిపోయి హస్తినాపురం వెళ్ళిపోయి ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు 100 మందిని ఒకే ఒక గద దెబ్బ, ఎక్కువ మళ్ళీ వేస్ట్, ఒక గద దెబ్బతో మొత్తం 100ని పూర్తి చేసి వచ్చి రాజ్యం మీకు అప్పచెప్పేస్తాను. లేదంటావా, ఒక దుర్యోధనుడిని దుశ్శాసన వాళ్లే కదా మిమ్మల్ని తీవ్రంగా అవమానించింది కర్ణుడు, వాళ్ళ ముగ్గురిని పట్టుకొచ్చి బంధించి మీకు ధర్మరాజు కాళ్ల ముందు పడేస్తాను, ఏం కావాలో చెప్పు, ఏం కావాలో చెప్పు ఇస్తానని చెప్పాను. భీముడు అవేమీ అడగలేదు. సోదరా, నాకు ఒకే ఒక వరం కావాలి, ఏంటంటే మీ తోడుండాలి నాకు. మీరు ఇప్పుడు ఖచ్చితంగా ఘోరమైన యుద్ధం జరుగుతుంది వాళ్ళకి మాకు, ఆ యుద్ధంలో నాకు మీ తోడు కావాలి. మీ తోడు అనుగ్రహం ఉంటే చాలు, మేము యుద్ధం చేసి వాళ్ళని గెలుస్తాం. ఎందుకంటే మేము వాళ్ళ మీద కొన్ని ప్రతిజ్ఞలు చేసాం, ఆ ప్రతిజ్ఞలు మేమే నెరవేర్చాలి క్షత్రియులుగా. కాబట్టి ఆ నీ అనుగ్రహం ఉంటే మాకు చాలు అని చెప్పేసేసి అంటాడు. అని అంటే అప్పుడు హనుమంతుడు అంటాడు, అయితే నా అనుగ్రహం నీకు ఏ రూపంలో ఉంటుంది అని అంటే, భయంకరమైనటువంటి అరుపుల రూపంలో ఉంటుంది. ఎందుకని అంటే, నువ్వు ఈ కొండల మీదకి వచ్చేటప్పుడు నువ్వు చేసిన పని అదే. ఏం చేసావు అని చెప్పి అరుస్తున్నావు. నీ అరుపుకి పులులు ఏనుగులు భయపడి పారిపోయినాయి. నీ అరుపు చూసి నేను వినే నేను అర్థం చేసుకున్నాను నా సోదరుడు వస్తున్నాడు అని. ఎందుకంటే నాలాగా అంతగా అరచే కెపాసిటీ నేను వాయుపుత్రుణ్ణి, నాలాగా అంత అరవగలిగేవాడు ఇంకో వాయుపుత్రుడే అరవగలుగుతాడు, మామూలుడు అరవలేడు. అరుపుకి కావాల్సింది ఏంటంటే బాగా లోపల నుంచి వాయువు ఉండాలి. వాయువు లేకపోతే మనం అరవలేము. లోపల నుంచి వాయు శక్తి ఎక్కువ ఉన్న వాళ్ళకి బాగా అరుస్తారు. అందుకే చూడండి కొద్దిమంది వాళ్ళు గట్టి గట్టిగా మాట్లాడుతుంటారు. అప్పుడు వాళ్ళు అంటాం, ఏ ఇతను మైకి మింగేసి పుట్టాడా అని అంటారు. చాలా గట్టిగా వస్తుంది ఎందుకంటే లోపల వాయువు వాళ్ళకి, ఇక్కడ వాయు నాడులు బలంగా ఉన్నాయన్నమాట. అప్పుడప్పుడు మన గర్భగుడిలో మన బింబప్రభు శంఖం ఊపుతూ ఉంటాడు. ఎట్లా అది కురుక్షేత్రం శంఖం ఉందినట్టు ఉంటుంది అన్నమాట. అంటే వాయువు అంత బలంగా, కొద్దిమందికి అనుగ్రహం అది. అయితే హనుమంతుడు చెప్తాడు అనమాట, నీ అరుపుల ద్వారానే నువ్వు వస్తున్నావు అని అర్థం చేసుకున్నాను నేను. ఇక్కడ అర్థం చేసుకుని తోకట్లు అడ్డం వేసా దారికి, కాబట్టి ఇదే అరుపుల రూపంలో నీకు సహాయం చేస్తాను. నేను ఎక్కడుంటాను? జెండాపై కపిరాజు. భగవద్గీతలో చెప్తున్నారు కదా, కపిధ్వజ మొదటి అధ్యాయంలో వస్తుంది. నేను అర్జునుడి యొక్క రథం పైన ఉండి నువ్వు అరుస్తూ ఉంటావు కదా, నీ అరుపుతో పాటు నా అరుపులు జోడించి నా అరుపులతోనే ఆ హృదయాన్ని బ్రద్దలు చేస్తాను అని చెప్పేసి అంటాడు. ఆ విధంగా నేను నీకు సహాయం చేస్తానని చెప్తాడు. చెప్పిన తర్వాత హనుమంతుడు ఆశీర్వాదాన్ని తీసుకుని, భీముడు చాలా సంతోషం, చాలా సంతోషంగా ఉంది నాకు మిమ్మల్ని కలిసి మిమ్మల్ని దర్శనం చేసుకోవడం అని అంటే, హనుమంతుడు అంటాడు, నీకు సంతోషంగా ఉండొచ్చు, నాకు మాత్రం కొంచెం బాధగా ఉంది అని అంటాడు. మీకు బాధ కలిగిందా? నా వల్ల కలిగిందా అంటాడు. నీ వల్లే కలిగింది అంటాడు. ఏ విధంగా నా వల్ల బాధ కలిగింది చెప్పండి. ఇది ఒక చక్కటి బదరికాశ్రమం ప్రాంతంలో ఉండేటువంటి చక్కటి అరణ్యం ఇది. ఈ అరణ్యంలో ఎవరికి వాళ్ళు ప్రశాంతంగా హాయిగా బతుకుతున్నారు. ద్రౌపది దేవి స్వర్ణకమలం అడిగింది కదా అని చెప్పేసి నువ్వు తేవడానికి ఎట్లా బయలుదేరావు? ఆ పౌరుషం ఏంటి? ఆ దూకుడేంటి? అడ్డొచ్చిన జంతువులను చంపడం ఏంటి? అడ్డొచ్చిన మొక్కలను చెట్లను ఇరిచిపాడేయడం ఏంటి? ఏదైనా ప్రశాంతమైనటువంటి అరణ్యం అనుకున్నావా, లేకపోతే ఏమన్నా రణరంగం అనుకున్నావా? తోటి జీవుల యొక్క ప్రశాంతతను ఎందుకు నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు? నీ దారికి అడ్డం తగిలి నీ మీద దాడి చేస్తే ఓకే, అది వేరే విషయం. నువ్వే వాటిని పిలిచి మరి అరుపులు కేకలు అటు ఇటు చెదిరిపోతుంటే దారిలో పొరపాటు నీకు అడ్డు వస్తే కొట్టేసేది. క్రోధం, ఆ మిథ్యాహంకారం, ఆ పౌరుషత్వం. ఈ భాషలో చెప్తున్నాను, క్రోధము, మిథ్యాహంకారము, పౌరుషత్వము. ఈ ప్రభావానికి ఎందుకు లోనవుతున్నావు నువ్వు? అది నాకు నచ్చలేదు. ఇక నుంచి నీ ప్రయాణాన్ని నువ్వు నిజంగా స్వర్ణం కమలం కావాలంటే నీకు దారి కూడా నేను చెప్తాను. అది ఎక్కడి నుంచి వచ్చిందో కూడా నీకు చెప్తాను. అది కుబేరుడి యొక్క కోనేరులో ఉన్నది. కుబేరుడికి కొలను ఉంది, ఆ కొలంలో ఉన్నాయి అవి. ఆ కొలం చుట్టూ బాగా బందోబస్తు ఉంది. ఏమిటి, నువ్వు అక్కడ ఆ దేవతల అనుగ్రహాన్ని పొంది నువ్వు తెచ్చుకోవాలి. కలహం పెట్టుకుని తెచ్చుకోవద్దు అవి. ఏమిటి, నీ బల పరీక్ష అంటే వాళ్ళకి చూపించి కానీ ఎవరికి హాని చేయొద్దు. నీ బలం ఇంతని చూపించు, తర్వాత అనుగ్రహం తీసుకో, తెచ్చుకో. అంతేగాని నీ బలం ఎంతనని చెప్పేసి అమ్మాయికి జంతువుల మీదనో చెట్ల మీద చూపించమని, వృక్షాల మీద, నాకు ఇది నచ్చలేదు. అందుకే నేను నిన్ను ఆపాను అని చెప్పేసి. అప్పుడు భీముడు క్షమాపణ అడుగుతాడు, నేను పొరపాటు చేశాను, క్షమించండి. నా క్రోధం, ఇది ఆ పౌరుషత్వం అనేది ఉంటుంది, పౌరుషత్వం. అడవి మీద చూపించాను నేను జంతువుల మీద, అవేమి నాకు నా మీద దాడి చేయలేదు, ఏమీ లేదు, అయినా కూడా నేను చూపించాను, నన్ను క్షమించండి అని చెప్పి ప్రశాంతంగా ప్రయాణం ముందు కొనసాగిస్తాడు. హనుమంతుడు ఆశీర్వదించి పంపిస్తాడు. ఆయన మళ్ళీ ముందుకు వెళ్తాడు, కుబేరుడి దగ్గరికి వెళ్తాడు, స్వర్ణకమలాలు తెస్తాడు. సన్నివేశంలో మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఒక భక్తుడు కూడా గుణ ప్రభావాల చేత అప్పుడప్పుడు ఇలాంటివి ఏమన్నా వస్తే, ఈ క్రోధము, పౌరుషత్వం ఇలాంటివి అంతా వస్తే, మిథ్యాహంకారత్వం, మళ్ళీ ఇంకొక పెద్ద భక్తుడు, ఇంకొక అనుభవజ్ఞుడైన భక్తుడు ఆయన దగ్గరుండి ఏం చేస్తున్నాడు, ఆ వాటిని, ఆ లోపాలని తీసేస్తున్నాడు. మీరు గమనించండి, హనుమంతుడు భీముడు రాగానే హనుమంతుడు తన నిజరూపంతో కూర్చొని, ఏమయ్యా నీ పౌరుషం, ఏమయ్యా నీ క్రోధం, ఏ ఇట్లా అన్నాడా? లేదు, చాలా అనునయంగా, రామాయణం మొత్తం చెప్పి, మీరు అక్కడ గమనించండి ఒక విషయం, మొత్తం సంపూర్ణ రామాయణాన్ని హనుమంతుడు భీముడికి బోధించిన తర్వాత భీముడి మనసు పూర్తిగా ప్రసన్నమైపోయింది. అర్థం చేసుకోండి, ఎప్పుడైనా మనకు ఉద్రేకం వచ్చినా, ఎక్కువ టెన్షన్, ఎక్కువ ఇది వస్తే కృష్ణ కథ నువ్వు శ్రద్ధగా చేస్తే తగ్గిపోతుంది. ఒక అనుభవజ్ఞుడైన భక్తుడి దగ్గర కూర్చొని కృష్ణ కథను, రామ కథను వింటే ఆ ఉద్రేకము, ఆ కోపం తగ్గిపోద్ది. సో హనుమంతుడు ఏం చేశాడు, భీముడికి కూర్చోబెట్టి రామాయణం మొత్తం చెప్పిన తర్వాత, ఇగో నీలో నాకు ఇది నచ్చలేదు, ఇది తీసేస్తే బాగుంటుంది అని చెప్పాను. అట్లా మనం కూడా భగవంతుడికి అనుగ్రహాన్ని ఎలా పొందుతామంటే, భక్తి మార్గంలోకి వచ్చిన తర్వాత దైవ స్వభావం, అసురు స్వభావం రెండు కూడా దాడి చేస్తుంటాయి కదా. దైవ స్వభావం దాడి చేసినప్పుడు దేవుడికి దగ్గర అవుతాం, అసురు స్వభావం దాడి చేసినప్పుడు దేవుడికి దూరం అవుతాం. ఆ దూరమయ్యే పరిస్థితుల్లో ఏం చేస్తారు అంటే, భగవంతుడు తన భక్తుల్ని పంపించి, ఆధ్యాత్మిక గురువు కావచ్చు, మన పెద్ద భక్తులు కావచ్చు, వాళ్ళ రూపంలో అనునయంగా వాళ్ళు మళ్ళీ మనల్ని చేరదీసి మనలో నుంచి ఆ గుణాలని వదిలించేస్తారు. ఈరోజు భాష్యంలో ప్రభుపాదులు వారు ఏమంటున్నారు, అందుకే భీష్మ ద్రోణాచార్యులు వదార్హులే కాదా అని చెప్పి ఆలోచించడం వల్ల అర్జునుడు క్రోధము, మిథ్యాహంకారము, పౌరుషత్వం ఈ మూడింటి నుంచి ఏమాత్రం కూడా లోను కాకుండా ఈ మూడింటి నుంచి విడిపడినవాడు అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఈ శ్లోకం చాలా ముఖ్యమైనది. దైవీ సంపద విమోక్షాయ నిబంధాయ ఆసురీమత. దైవ సంపదలు మనం సంపాదించుకుంటే దైవ గుణాలు మోక్షానికి మనం దారి తీసుకుంటాం, రాక్షస గుణాలు సంపాదించుకుంటే మరింత బంధించబడిపోతాం. కానీ మనము ప్రభుపాదుల వారి యొక్క అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంలో ఉన్నాం కాబట్టి మనకి దైవ సంపదలే ఎక్కువగా అవకాశం ఉందన్నమాట. ఇది ఇక్కడ మనం మన యొక్క ఆచరణాత్మకంగా అర్థం చేసుకోవాల్సింది. తర్వాత ఈరోజు అన్నదా ఏకాదశి. అన్నదా ఏకాదశి ఇది కూడాను ఈ రామాయణంలో రాముడి యొక్క వంశానికి సంబంధించిందే. రాముడు వంశం అంటే అది ఇక్ష్వాకు వంశం. ఇక్ష్వాకు కుల తిలక ఇకనైనా పలుకవే రామచంద్ర అని, ఆ ఇక్ష్వాకు వంశంలో జరిగినటువంటి విషయాన్ని, రామచంద్రుని వంశంలో జరిగినటువంటి విషయాన్ని కృష్ణుడు వివరిస్తున్నాడు అనమాట. బ్రహ్మవైవర్త పురాణంలో యుధిష్ఠిర మహారాజుకి చెప్తున్నాడు. నేను ఎప్పుడు చెప్తా ఉంటానే, పాండవుల కుటుంబానికి మనం చాలా రుణపడి ఉంటాం. ఎందుకు? అర్జునుడు వల్ల భగవద్గీత, పరీక్షిత మహారాజు వల్ల భాగవతం, యుధిష్ఠిర మహారాజు వల్ల ఏకాదశి మహాత్మ్యం. భగవద్గీత, భాగవతం, ఏకాదశి మహాత్మ్యం ఈ మూడు జాలు మనం బతికి బట్టగట్టి ఏమి భగవద్ధామం చేరుకోవడానికి. అందుకని యుధిష్ఠిర మహారాజు అడుగుతున్నారు, ఈ ఏకాదశి ఏమిటి, దాని పేరేమిటి, దాని మహాత్మ్యం ఏమిటి అని అడిగితే కృష్ణుడు చెప్తున్నాడు, ఇది అన్నద ఏకాదశి. ఈ అన్నద ఏకాదశి ఎవరైతే ఆచరిస్తారో వారి సర్వ పాపాలు కూడాను తొలగిపోతాయి. ప్రతి ఏకాదశికి ఈ మాట కామనే, ఏకాదశి పాటిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి. అంటే ఏకాదశి పాటిస్తుండగా అన్ని పాపాలు ఒక్కొక్కటి పోతూ ఉంటాయి మనకి. ఏకాదశి పాటించడమే మనం చాలా చాలా ఎన్నో జన్మల అదృష్టం ఇది. ఏకాదశి కలియుగులు ఎవరు పాటిస్తారు చెప్పండి? బయట కొద్దిమంది ఏకాదశి పాటించిన వాళ్ళ ఏకాదశి ఏంటంటే, సాయంకాలం వరకు ఉపవాసం, సాయంకాలం ఇడ్లీ వడ ఉప్మా చపాతి, అంటే తలుసుకోవద్దండి ఏకాదశి రోజు. అంటే ఆ విధంగా వాళ్ళకి తెలియదు పాపం ఏకాదశి అంటే ఏం చేయాలని తెలియదు. తిరుపతిలో కూడా చాలా మంది, నాకు తెలిసి నేను కనీసం 7-8 మందికి చెప్పుంటాను, వాళ్ళు ఏకాదశి అలా చేస్తున్నారు, అలా కాదు, ఇలా ధాన్యం గింజలు అసలు సంబంధం లేకుండా ఏకాదశి పాటించాలి, ఆ రోజు ఎక్కువ కృష్ణ కథకి కృష్ణనామానికి ప్రాముఖ్యత ఇవ్వాలి, ఇది ముఖ్యం. ఉపవాసం అంటే అదే భగవంతుని దగ్గరగా నివసించడం. కృష్ణుడు వివరిస్తున్నాడు, ఈ అన్నద ఏకాదశి అనేది ప్రత్యేకించి ఇక్ష్వాకు వంశంలో హరిశ్చంద్రుడికి సంబంధించినటువంటి సన్నివేశం అన్నాడు. ఈ హరిశ్చంద్రుడు ఎవరైనా, ఇక్ష్వాకు వంశంలోని త్రిశంకు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు, ఆ రాజు కుమారుడే హరిశ్చంద్రుడు. హరిశ్చంద్రుడు చాలా చాలా చిన్న వయసు నుంచి సత్యానికి, మాటకి కట్టుబడడానికి ఉన్న విలువను తెలుసుకున్నాడు అనమాట. ఆయన గురుకులంలో ఉన్నప్పుడే ఆయనకి ఆధ్యాత్మిక గురువులు సత్యానికి ఎలా కట్టుబడి ఉండాలి, ఒక మాట అంటూ ఇస్తే మాటకి ఎట్లా కట్టుబడాలి నేర్పించారు. ఆయన నేర్పిస్తే ఆయన దాని ప్రకారంగానే ఉన్నాడు, ఎక్కడ ఏమాత్రం చెక్కు చెదరకుండా. తర్వాత ఆయన రాజు అయినప్పుడు కూడా అయోధ్యనే, వాళ్ళ రాజ్యం అంతా అయోధ్యనే. అయోధ్యని హరిశ్చంద్రుడు పరిపాలిస్తున్నప్పుడు అదే విధంగా ప్రవర్తించాడు ఆయన. ఎక్కడ సత్యానికి తప్పలేదు, ఎక్కడ కూడా ఆడిన మాట తప్పలేదు. అందుకని ఏమైపోయిందంటే ఆయనకి మామూలుగా హరిశ్చంద్ర అని పిలవకుండా అందరూ కూడా ఏమని పిలవడం మొదలు పెట్టారు, సత్య హరిశ్చంద్ర. సత్య అనేది ఆయన ఇంటి పేరు కాదు, లేకపోతే ఇంకోటి కాదు, వంశం పేరు కాదు, ఆయన ఒంటి పేరు, ఆయనకున్న లక్షణం పేరు అది సత్య హరిశ్చంద్ర. సత్యం అనే లక్షణం ఉంది ఆయనకి, ఆ లక్షణాన్ని బట్టి సత్య హరిశ్చంద్ర అని వచ్చింది. ఆ విధంగా ఆయన ఉన్నప్పుడు దేవతలకు అనిపించింది, ఈయన సత్య హరిశ్చంద్ర సత్య హరిశ్చంద్ర అని అందరూ చెప్పుకుంటూ ఉంటే, ఆ మాట మామూలుగా ఏంటంటే ఇక్కడ తిరుగుతూ ఉంటారు కదా ఎవరు అశ్విని దేవతలు వాళ్ళు, వాళ్ళు ఆ మాటను చెప్పుకుంటూ వాళ్ళు వెళ్ళి అక్కడ చెప్పారు ఉన్నత లోకాలు, సత్య హరిశ్చంద్ర అంటే చాలా గొప్ప అంట అయోధ్య రాజు అంట అని దేవతలకు అనిపించింది. దేవత లోకాలకు వినపడింది ఈయన సత్య హరిశ్చంద్ర అని, వాళ్ళకి అనిపించింది ఈయన ఎంత సత్యవంతుడు అది కూడా చూడాలి, పరీక్ష చేయాలని చెప్పి అనుకునేసి వాళ్ళ పరీక్షలకు విశ్వామిత్రుడిని ఎంపిక చేశారు. వాళ్ళు విశ్వామిత్రుడిని పంపించారు, నువ్వు పరీక్ష చేయను ఆయన ఆయన్ని. విశ్వామిత్రుడు ఏం చేశాడు, చాలా రకాలుగా ప్రయత్నించాడు ఆయన్ని ఎలాగ పరీక్ష పెట్టాలని, కుదరట్లేదు. చివరికి ఏం చేశాడు, ఒక రోజున హరిశ్చంద్రుడు అడవి ప్రాంతానికి బయలుదేరినప్పుడు అక్కడ ఒక స్త్రీ ఆక్రందనలాగా వినపడుతుంది. అయ్యో ఎవరో స్త్రీ ఆపదలో ఉందని చెప్పేసి పరిగెట్టుకుంటూ పోతాడు. ఒక ఆశ్రమం కనిపిస్తే ఈ ఆశ్రమంలోంచి అరుపులు వచ్చాయి, ఆశ్రమంలో ఎవరైనా ఉన్నారేమో అని చెప్పి ఆ ఆశ్రమంలోకి చిన్నగా వెళ్ళిపోతాడు. కానీ ఆశ్రమంలో విశ్వామిత్రుడు తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఈయన చాలా ధాటిగా పరిగెత్తుకుంటూ ఆశ్రమంలోకి వచ్చేసరికి ఏముందంటే ఆ చప్పుడుకి ఈయన తపస్సు భంగం అయిపోతుంది. భంగమైపోతే విశ్వామిత్రుడు కన్నేర చేసి, ఏ నా తపస్సును భగ్నం చేస్తావా అని చెప్పి కూర్చుంటాడు. అయ్యో సాధు, ఆయన తపస్సు భగ్నం చేయడానికి నేనెందుకు అని చెప్పి హరిశ్చంద్రుడు వెంటనే వినయంగా వెళ్ళి, అయ్యా నీ తపస్సు నేనే భగ్నం చేసే ఉద్దేశం అయితే నాకు లేదు, ఎవరో స్త్రీ ఆపదలో ఉందనేసి అరుపులు వినపడితే వచ్చాను తప్ప, ఏమన్నా ఉంటే చెప్పండి, దీనికి నెరవేరే ప్రత్యామ్నాయం ఏదైనా ఉంటే చెప్పండి, నేను చెల్లించుకుంటాను అని చెప్పాను. దీనికి ప్రత్యామ్నాయం ఏముంది, ఏమి ప్రత్యామ్నాయం, ఏమిస్తాను, ఏ నీ రాజ్యం ఏమన్నా రాసిస్తావా అని అన్నాడు. హరిశ్చంద్రుడు అడిగితే అది కూడా రాసిస్తాను, దాన్ని ఏముంది, అది రాసిద్దాం అని చెప్పన్నాడు. అయితే రాసిచ్చే అని చెప్పాను. సో రాజ్యం మొత్తం ఉన్న పళ్ళంగా ఇచ్చేసాడు ఆయన, ఉన్న పళ్ళంగా రాజ్యం ఇచ్చేసాడు. ఆయన భార్య బిడ్డ పక్క మిగిలి పేరు అంతా ఏం లేకుండా పక్కకు వచ్చేసారు. వాడు విశ్వామిత్రుడైనా వదల, రాజ్యం ఇచ్చావు కానీ సాధువుకి ఏదైనా ఇచ్చినప్పుడు దాంతోపాటు దక్షిణ ఇవ్వాలని తెలియదా, రాజ్యం ఇచ్చేసావు రాసిచ్చేసావు అది అధికారికంగా ఇచ్చింది, కానీ సాధువుకి ఏదైనా ఇచ్చినప్పుడు దానికి తోడు దక్షిణ ఇవ్వాలి కదా, నువ్వు దక్షిణ ఎక్కడ ఇచ్చావు, దక్షిణ కూడా ఇవ్వాలి. చేతులు జోడించి అడిగాడు, నా దగ్గర ఉన్నదంతా మీకు ఇచ్చేసాను, ఇప్పుడు దక్షిణ అంటే మళ్ళీ నేను వెళ్ళి కష్టపడి సంపాదించుకుని తీసుకుని రావాలి, ఒక నెల అవకాశం ఇస్తే నేను సంపాదించుకుని తీసుకొస్తాను. సరే పో అట్లా చేయి పంపించే, ఇంకేం అనలేక అక్కడ విశ్వామిత్రుడికి వేరే దారి లేదు. ఈయన వెళ్ళాడు వెళ్ళాడు వెళ్ళాడు, ఎక్కడ వెళ్ళినా కూడా ఈయనకి అవకాశం రానియట్లేదు. విశ్వామిత్రుడు పని చేద్దామంటే ఎవరు పని ఇవ్వట్లేదు కూడా, ఎవరు ఇస్తారు చెప్పండి, ఆయన రాజు అప్పటి వరకు ఆయనకి ఎక్కడిస్తారు, అది ఎవరికి అభిమానం అడ్డొచ్చేస్తుంది కదా, మమ్మల్ని పరిపాలించినప్పుడు మాకు పాలే రావడం ఏంటి. చివరికి కాశీనగరానికి వెళ్తాడు. కాశీనగరానికి వెళ్తే ఎందుకంటే అక్కడ ఎంతోమంది విద్యావంతులు ఉంటారు, కాశీనగరం అనేటువంటిది ముఖ్యంగా విద్యావంతులకి వయోవృద్ధులకి, వయోవృద్ధులంటే ఇంకా రేపో మాపో కాలం చేసేవాళ్ళు అక్కడికి పోయి కూర్చుంటారు అనమాట. ఎందుకంటే కాశీలో కాలం చేస్తే అక్కడ గంగ ఉంది, కృష్ణ చరణామృతం ఉంది, అందుకోసం అనేసి అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి అక్కడ చాలా చోట్ల ప్రయత్నిస్తే కూడాను ఏం పని దొరకదు. ఈ సమయం నెల గడువు ఇచ్చారు కదా, నెల గడువు దగ్గరికి వచ్చేస్తుంటే ఆయన భార్య కూడా, ఆమె చాలా గొప్ప ఇల్లాలి, ఆమె ఏమంటుందంటే మీరు ఇచ్చిన మాట అక్కడ తప్పితే, మీరు మాట తప్పితే నాకు మాట పోయినట్టే కదా, ఇక్కడి కాశీలో కాటికి కాలు దాచిన వాళ్ళు అంటే బాగా వృద్ధులు ఇక్కడ చాలా మంది ఉన్నారు కాబట్టి ఇక్కడ బానిసలకి మంచి డిమాండ్ ఉంది ఇక్కడ, కాబట్టి మీరు ఎవరికైనా సరే నన్ను అప్పజెప్పి, నన్ను ఎవరికైనా సరే విక్రయించి ఆ ధనంతో మీరు ఆయనకి చెల్లిస్తే సరిపోతుంది అని చెప్పి అంటూ చివరికి అక్కడికి ఉంటుంది ఆ మాట. హరిశ్చంద్రుడు దానికి ససేమిరా అంటాడు, ఇంతకాలం జీవితంలో సుఖము దుఃఖం ప్రతి ఒక్కటి పంచుకున్నటువంటి నా భాగస్వామి ఇల్లాలు ఆమె నోట్లో ఈ మాట వచ్చేసరికి ఆయనకి తట్టుకోలేకపోతాడు, ఇదేంటి ఇలా అయిపోయిందని చెప్పి భగవంతుని ప్రార్థిస్తాడే. ఏమని, ఈ స్థితిలో కూడా నేను ఈ స్థితిని కూడా నేను సహించి నీ మీద విశ్వాసం కోల్పోకుండా ఉండు స్వామి, ఉండు ఉండేటట్టు చూడు స్వామి అని ప్రార్థిస్తాడే. జీవితంలో ఎలాంటి పరిస్థితి వచ్చినా భగవంతుని మీద విశ్వాసం చెదరకూడదు. ఆ విశ్వాసం చెదిరింది అని అంటే ఇంక పోయింది. నాకు కష్టకాలం వచ్చినా కృష్ణుడు ఉన్నాడు, సుఖకాలం వచ్చినా కృష్ణుడు ఉన్నాడు, ఓడిపోయినా నాకు కృష్ణుడు ఉన్నాడు, గెలిచినా నాకు కృష్ణుడు ఉన్నాడు. ఈ విశ్వాసాన్ని తెచ్చుకునేటువంటి దానికి ఇలాంటి భక్తుల జీవితాలు భగవంతుడు మనకు చూపిస్తున్నాడు. ఆయన ఆయన ఒప్పుకోడు. కొంతకాలం ఇంకో 2-3 రోజులు గడిచిపోతుంది, నెల దగ్గర పడిపోతుంది, అప్పుడు మళ్ళీ ఆమె బలవంతం చేస్తుంది, మీరు మాట తప్పితే ఆడిన మాట తప్పడు అనేసి మీకు మాట ఉంది, మీరు మాట తప్పితే అది నాకు మాట పోయినట్లే. బిడ్డ రోహితాశ్వుడు, రేపు ఆయన కూడా ఏమంటారు, అన్న బిడ్డని మాట తప్పినోడి బిడ్డరా అని చెప్పంటారు. వద్దు, మన బిడ్డకు కూడా ఆ మాట వద్దు, అందువల్ల నన్ను విక్రయించండి అని చెప్పండి అని అంటే, అప్పుడు ఆయన సంతకు తీసుకెళ్ళి భార్యని, అక్కడ ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఉంటే ఆ వృద్ధ అంటే అందరికన్నా ఎవరు ఎక్కువ ధరిస్తాడో చూస్తాడు. ఆయన చూస్తే ఒక బాగా వృద్ధ బ్రాహ్మణుడు, ఆయన ఇంకా ఏమి చేసుకోలేడు, అర్థమైంది అనుకుంటా మీకు, ఏమి చేయలేడు, చివరికి అన్నీ చేయాలి ఆయనకి, విసర్జన మొదలుకొని ప్రతి ఒక్కటి మొత్తం అన్నీ ఆయనకి చేసి పెట్టాలి, తినిపించడం మొదలుకొని తినదు వదిలే వరకు అన్నీ చేయాలి ఆయనకి. అలాంటి ఆయన ఎక్కువ ధనం ఇస్తానని చెప్పి చెప్తే హరిశ్చంద్రుడు భార్యను తీసుకెళ్లి ఆయనకు అప్పచెప్తాడు, ఎందుకంటే ఆయన దగ్గర నుంచి ఎక్కువ ధనం వస్తుంది, ఆయనకి ఇవ్వడానికి సరిపోతుందేమో అనేసి. సరే అని చెప్పేసేసి ఇల్లాలని అక్కడ వదిలిపెట్టగానే బిడ్డ బోరుమని ఏడుస్తాడు, అమ్మా అని చెప్పి ఏడుస్తాడు. అది చూసి హరిశ్చంద్రుడికి అసలు దుఃఖం తన్నుకొచ్చేస్తుంది అనమాట. అండ్ తల్లిని వదిలేసి బిడ్డను ఎట్లా తీసుకొస్తాడు? అప్పుడు మళ్ళీ ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తాడు అనమాట, అయ్యా తల్లి బిడ్డని వేరు చేసినట్టుంటుంది, మరి ఆమెను తీసుకున్న ఆమెని బానిసగా మీరు కొనుగోలు చేశారు కదా, ఈ బిడ్డను కూడా చిన్న బానిస అనుకుని కొనుగోలు చేయండి, ఎంతో కొంత తీసుకొని ఆ బిడ్డ కూడా తల్లి దగ్గరే ఉంటాడయ్యా అని చెప్పి బతిని ఆడతాడు. బతిని ఆడితే ఆ వృద్ధ బ్రాహ్మణుడు బిడ్డను కూడా తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత ఆ ఇచ్చిన ధనం ఏదైతే ఉంటుందో ఆ ధనాన్ని తీసుకుని వెళ్ళి, అప్పటికి నెల పూర్తయిపోతుంది, ఇంకా పూర్తయిపోతే సమయానికి ఆ ధనాన్ని తీసుకుని వెళ్ళి విశ్వామిత్రుడు టంచినగా వచ్చేస్తాడు అక్కడికి. వచ్చేసి ఎక్కడ నా దక్షిణ అని అంటాడు. అయ్యా తీసుకోండి మీ దక్షిణ అని చెప్పి ఇస్తాడు. ఇస్తే విశ్వామిత్రుడు తీసుకుని, నా స్టేటస్ నేను ఏం ఎలాంటి సాధువు అనుకున్నావు నువ్వు, నాకు ఇచ్చే దక్షిణ ఇదే, నువ్వు ఈ ముష్టి ఎవరికి కావాలి, ఇంతేనా ఇచ్చేది నువ్వు అని అని చెప్పి అంటాడు. అని అంటే మరి నేను ఇప్పటికే నా భార్యని బిడ్డను కూడా నేను విక్రయించి మీకు తీసుకొచ్చి ఇస్తున్నానయ్యా, నీకు సరిపోలేదా ఇది అని అంటే, ఏ ఎక్కడ సరిపోద్ది, నేనేమో చిన్న చితక సాధువు అనుకున్నావు, నేను నా రేంజ్ ఏంటి, నువ్వు ఇచ్చేది ఏంటి ఇక్కడ అని చెప్పేసి విశ్వామిత్రుడు చాలా కోపం చెందుతాడు. అప్పుడు అకస్మాత్తుగా అటు పక్క ఎవరో ఒక అతను ఈ చండాలుడు అటు వస్తూ ఉంటాడు అనమాట. వస్తూ నాకు ఒక మంచి పనిగాడు కావాలి, పని చేసేవాడు కావాలి, నాకు ఎవరైనా పని చేసేవాడు ఉంటే దొరికితే కనుక అతనికి నేను ధనం ఇస్తాను, అతనికి బాగా ధనం ఇచ్చి నాకు బానిస కావాలి ఒకడు, నాకు వేరే పనులున్నాయి, ఆ పనుల కోసం నాకు ఒక బానిస కావాలి, ఒక మంచి బలిష్టంగా ఉండేటువంటి బానిస కావాలి నాకు అని చెప్పేసి అరుచుకుంటూ వస్తున్నాడు. ఆయన విశ్వామిత్రుడు వెంటనే అటు చూసి, అదుగో చూడు, నిన్ను నువ్వు అతనికి అమ్ముకొని ఆ వచ్చిన ధనం కూడా నాకు ఇస్తే ఏదో సర్దుకుంటా సరిపోదు, సర్దుకుని వెళ్ళిపోతాను నేను అని చెప్పాను. హరిశ్చంద్రుడు వెనక ముందు ఆలోచించకుండా దేవదేవుని భగవంతుని ఒకసారి స్మరించుకొని, ఎందుకని స్మరించుకోవడం అంటే, చండాలుడు అంటే అర్థం ఏంటంటే అంటరానివాడు, అంటరానివాడి దగ్గర బానిసగా ఉడిగించేయడం అంటే అది ఇంక ఎంత దరిద్రమైన పరిస్థితి చూడండి. ఆయన భగవంతుని స్మరించుకొని వెంటనే వెళ్ళిపోయి ఆయన అడుగుతాడు, అయ్యా నన్ను బానిసగా నన్ను తీసుకొని ఆ ధనం ఈగో ఈ సాధువుకిచ్చి ఈ మునికి ఇచ్చేసేయండి. వెంటనే ఆయన చండాలుడు తన దగ్గర ధనం తీసిస్తాడు. విశ్వామిత్రుడు అది తీసుకునేసి వెళ్ళిపోతాడు, ఇప్పటికి సర్దుకుంటున్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిన తర్వాత ఇంకేమైపోయింది, ఈ చండాలుడు చిన్నగా హరిశ్చంద్రుని తీసుకుని ఊరు బయటికి కాశీ బయటికి తీసుకెళ్ళిపోయి ఎక్కడ తీసుకెళ్ళాడు, శ్మశానం దగ్గర తీసుకెళ్ళాడు. శ్మశానం దగ్గర తీసుకెళ్ళి, నేను ఇక్కడ ఇది నాది, ఇది మొత్తం దీనికి మొత్తం నేనే ఓనరు, శ్మశానానికి అంతా నేనే యజమాని, నీ పని ఏమిటి అని అంటే వచ్చినటువంటి వాళ్ళ దగ్గర పైకం వసూలు చేయాలి, తర్వాత వాళ్ళ దగ్గర పైకంగా ఏమిటి అంటే గుడ్డలు తీసుకోవాలి, ఆ మృతదేహాల మీద గుడ్డలు ఉంటాయి కదా, దుప్పట్లు అవి కప్పుతారు కదా, అవి తీసుకోవాలి, తర్వాత ఏ విధంగా కాష్టం ఏ విధంగా ఏర్పాటు చేయాలి, ఏమిటి ఆ శరీర అవయవాలు కాలిపోతున్నప్పుడు ఎప్పుడెప్పుడు ఎలా ఎలా దహనం ఎట్ట చేయాలి, ఇవన్నీ కూడా ట్రైనింగ్, దానికి ఒక ట్రైనింగ్ మళ్ళీ ఏమి ఆ శిక్షణ ఇచ్చి ఆయన అక్కడ పెట్టేసి తన పాటికి వెళ్ళిపోతాడు. వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఈయన ఈ విధంగా శ్మశానంలో ఒక బానిసగా ఉండి ఇక్కడ ఉన్నాడని చెప్పి వాళ్ళకి తెలియదు. అక్కడ వాళ్ళు అక్కడ ఉన్నట్టు ఈయనకి తెలుసు కానీ ఈయన ఇక్కడ ఇలా ఉన్నట్టు వాళ్ళకి తెలియదు. రోజులు గడిచిపోతుంటే ఎలా అయిపోతుందంటే వీళ్ళ పరిస్థితి ఆ దారిద్ర్యానికి అలవాటైపోతారు, మొండివాళ్ళు అయిపోతుంటారు చూడండి, కొంతమంది మొండిగా అయిపోతారు ఇంకంతే. ఆ విధంగా ఈ శ్మశానంలో రోజు మృతదేహాలు రావడం, వాటికి కాష్టం పెట్టడం, ఇవంతా చేయడం, ఆ గుడ్డలు తీసుకోవడం, ఆ గుడ్డలు సేకరించి యజమానికి ఇవ్వడం పైకంగా, ఇది ఈయనకి అలవాటు అయిపోతుంది. అక్కడుండి ఆ ముసలాయనికి మొత్తం ఈ పరిచర్యలన్నీ చేయడం, నోటి దగ్గర నుండి తినిపించడం మొదలుకొని వదిలిన దగ్గర వరకు అన్ని శుభ్రం చేయడం, ఇది ఆమెకు సరిపోతుంది. ఆ బిడ్డ కూడా అక్కడిక్కడ ఏదో పనులు చేస్తూ మొత్తానికి ఏమవుతున్నారు అంటే పూర్తిగా మునిగిపోతారు, నిండా దారిద్ర్యంలో మునిగిపోతారు. ఒకరోజున ఏమవుతుంది, ఆ పిల్లాడు రోహితాశ్వుడు, రోహితాశ్వుడు చాలా గొప్ప రాజు ఆయన, రోహితాశ్వుడు ఆయన ఆ చిన్న వయసులో పూలుగూడానికి వెళ్ళినప్పుడు పాము కాటేసి చనిపోతాడు. ఆయన పాము కాటేసి చనిపోగానే తల్లి వెళ్ళి ఆ బిడ్డను పట్టుకుని ఏడుస్తుంది అనమాట, అర్రే నా బిడ్డ చనిపోయాడే అని చెప్పి ఏడుస్తుంది. ఇప్పుడు బిడ్డ చనిపోయిన సంగతి ఇప్పుడు భర్తకి తెలియజేయాలి, ఆ భర్త ఎక్కడున్నాడు ఆమెకు తెలియదు. బిడ్డను పట్టుకుని ఏడుస్తూ ఏడుస్తూ ఎక్కడికి వెళ్తుంది, శ్మశానం దగ్గరికి వెళ్తుంది. భగవత్ ప్రేరణ చేత ఆ రోజు డ్యూటీ ఈయనే పడుతుంది అక్కడ, ఏది హరిచంద్రుడిది, హరిచంద్రుడు అక్కడే ఉంటాడు. ఆమె వస్తుంది బిడ్డను తీసుకుని వస్తుంది అనమాట. వీళ్ళు అక్కడ ఏర్పాటు చేయబడినటువంటి ఆ విపరీతమైన పరిస్థితులకు ఎలా మారిపోతారంటే అసలు ఒకరిని చూసి ఒకరు గుర్తుపడరు, ఎవరు ఎవరిని చూసి గుర్తుపడరు. భార్య అని చెప్పేసి ఈయన గుర్తుపడ్డాడు, భర్త అని ఆమె గుర్తుపట్టదు. ఆయన తిన్నగా వాళ్ళని తీసుకురాగానే ఓ బోరుమని ఏడుస్తూ ఉంటుంది బిడ్డను అక్కడ పెట్టి. పసిబిడ్డని ఇంకా తల్లే తీసుకొస్తుంది, ఎవరున్నారు తీసుకొచ్చేదానికి శ్మశానానికి, అక్కడ నానేవాళ్ళు ఎవరున్నారు, బంధువులు ఉన్నారా మిత్రులు ఉన్నారా. ఆ ముఖ్యతే బిడ్డను తీసుకుని వచ్చేసింది. అక్కడ బిడ్డను పెట్టి ఏడుస్తూ ఉంటే ఈయన వచ్చి అంటాడు, ఏమ్మా ఏంటి అంటే ఇలా పాము కాడుతూ చనిపోయాడయ్యా బిడ్డ, సరే మరి దహనం చేయాలా అని చెప్పేసి అంటే, దహనం చేయాలంటే దానికి పైకం ఇవ్వాలమ్మా, పైకం ఏంటంటే వస్త్రాలు ఇవ్వాలి, నువ్వే అసలు బిడ్డ ఒంటి మీద ఏం గుడ్డలు కూడా లేవే, మరి ఎట్లా పైకం లేని, నేను పైకం తీసుకుని కానీ నేను దహనం చేయగలను అన్నట్టు అని అంటే ఆమె అంటుంది, నా దగ్గర అయితే యథార్థంగా ఏమీ లేదు, నిజంగా చెప్పాలంటే ఏమీ లేదు, నా నెవళ్ళు ఎవరు లేరు, నా భర్త ఎక్కడున్నాడో నాకు తెలియదు, నా దగ్గర నా అంటూ వస్తువు ఏది లేదు అని చెప్పి అంటున్నా అన్నప్పుడు హరిచంద్రుడు అంటాడు, ఏమీ లేదంటున్నావు, మెళ్ళ మంగళసూత్రం ఉంది కదా, ఆ మంగళసూత్రం ఉండి ఏమి లేదంటావు ఏంటి అని చెప్పేసి అంటాడు. ఆ మాట అనగానే బంగారు మంగళసూత్రం ఉంది కదా అని అడుగుతాడు. అడగగానే అప్పుడు ఆమెకు ఆశ్చర్యం కలుగుతుంది, ఎందుకంటే అది ఎవరో ఒక ముని వరంతో వీళ్ళు దాన్ని తీసుకొని ఉంటారు. ఆ వరం ఏంటంటే ఆమె మెళ్ళ ఉన్న మంగళసూత్రం భర్తకే కనిపిస్తుంది. అప్పుడు ఆమెకి అనుమానం వస్తుంది, ఈయన దాన్ని చూడగలిగాడంటే ఈయన భర్త అయి ఉండాలి. అప్పుడు ఆయన గుర్తించి అడుగుతుంది, నేనెవరో కాదు నీ భార్యని, మన బిడ్డ రోహితాశ్వుడు చనిపోయాడు పాము కాడుతో. ఎంత దుఃఖంగా అయిపోతుందండి హరిచంద్రుడికి ఆ సమయంలో, అసలు ఓర్వలేనటువంటిది. కానీ ఆయన ఏమడుగుతాడంటే, ఇంత జరిగినా కూడా బిడ్డని దహనం చేయాలి ఇప్పుడు, ఆ బిడ్డ రాకుమారుడు అయ్యుండి ఎన్నో సుఖాలు అనుభవించాల్సినాడు, పాము కాడికి చనిపోయి ఇప్పుడు దిక్కుముక్కులకి శరీరాన్ని కాల్చడానికి కూడా పరిస్థితి లేదు. ఆ స్థితిలో కూడా హరిచంద్రుడు అంటాడు, మరి యజమానికి నేను లెక్కప్ప చెప్పాలి కదా, ఇప్పుడు ఈ బిడ్డకంటూ ఏదో ఒక వస్త్రం కావాలి, నాకు వస్త్రం ఇస్తేనే ఈ బిడ్డను దహనం చేయగలం. అన్న బిడ్డకు కూడా ఆయనకి తప్పలేదన్నమాట. అంటే అక్కడ ఎక్కడ ఆయన సత్య హరిచంద్ర ఆయన అనబడుతున్నాడంటే, ఆ ఇచ్చిన మాట ఇంకంతే తప్పకూడదు, ఆ వ్యక్తి ఉన్నా లేకున్నా కూడా. అప్పుడు ఆమె ఉంటుంది, మీరన్నది నిజమే, ఎంత మన బిడ్డ అయినా కానీ మీ డ్యూటీ డ్యూటీయే కదా, అక్కడ ఇవ్వబడింది బానిసగా మీరు అక్కడ ఇవ్వబడింది, కాబట్టి నేను ధరించినటువంటి ఈ చీరలోనే సగం వస్త్రం తీసి చింపి మీకు ఇస్తాను, దాంతో నా బిడ్డకి దహనం చేయండి అయ్యా అని చెప్పండి అని చెప్పి ఆ పని చేయడానికి ఆమె ఉద్యుక్తురాలు అవ్వబోతూ ఉండగా, అప్పుడు దేవదేవుడు విష్ణువు దేవతలందరితో సహా అక్కడ ప్రత్యక్షం అవుతాడు అనమాట. ప్రత్యక్షమయ్యి ఆ పని చేయకుండా ఆమెను వారిస్తాడు, వారించి చెప్తాడు అనమాట, సత్యంలో మిమ్మల్ని మించినటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు, మీ భర్త భార్య ఇద్దరు కూడా ఎంతో గొప్పవాళ్ళు మీరు అని చెప్పి వాళ్ళని ఎంతగానో కీర్తించి, మీకు ఇంక ఈ దుఃఖాలు ఎటువంటివి లేవు, మీ రాజ్యాన్ని మీరు పరిపాలించవచ్చు వెళ్ళండి అని చెప్పాడు. అని అంటే అప్పటికప్పుడు కూడా హరిచంద్రుడు, నేను ఎలా వెళ్తాను, నేను ఒక చండాలుడి దగ్గర బానిసని, ఆమె ఏమో ఒక బ్రాహ్మణుడి దగ్గర బానిసా, ఎలా వెళ్తాం? భగవంతు అనుగ్రహం చేత చనిపోయిన కుమారుడు కూడా పునర్జీవితుడు అవుతాడు. అయిన తర్వాత అప్పుడు విష్ణుమూర్తి అంటాడు, ఆ బ్రాహ్మణుడు ఈ చండాలుడు ఎవరో కాదు, మీరే చూడండి, అక్కడ వస్తున్నారు చూడండి అంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు చండాలుడు ఇద్దరు నవ్వుకుంటూ వస్తున్నారు అనమాట. బ్రాహ్మణుడేమో ఇంద్రుడు, చండాలుడేమో యముడు. వాళ్ళిద్దరు వచ్చి నిన్ను పరీక్షించిన విషయంలో సత్యహరిచంద్ర అంటే నువ్వు సత్యహరిచంద్రే, ఇందులో ఎటువంటి ఇది లేదు, నీ వల్ల ఈ ఇక్ష్వాకు వంశం మొత్తానికి చాలా గొప్ప పేరు వస్తుంది, అంతేకాదు నీలాంటి గొప్ప సత్యవంతుడు ఉన్నటువంటి ఈ వంశంలోనే ఆ భగవంతుడు దేవదేవుడు జన్మ తీసుకుంటాడు అని చెప్పేసి. సో హరిచంద్రుడు వంశంలో ఎవరు జన్మ తీసుకున్నారు? సాక్షాత్తు శ్రీరామచంద్రుడు ఆవిర్భవించాడు అనమాట. అప్పుడు ఆ విధంగా వెళ్ళి ఆయన రాజ్యాన్ని పరిపాలన చేసుకోమని చెప్పి చెప్తారు. చెప్తే భగవంతుడు అంటాడు అనమాట, రాజ్యాన్ని పరిపాలన చేసుకోవడం మాత్రమే కాదు, నేను ఇప్పటికిప్పుడు భగవద్ధామానికి కూడా నేను పంపించేస్తున్నాను, కావాలనంటే నువ్వు భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి అంటారు. అన్నప్పుడు హరిశ్చంద్రుడు, నేనొక్కడే వెళ్తే బాగుంటుంది, నా రాజ్య ప్రజలు వాళ్ళు నేను లేక ఎంత ఏడుస్తున్నారు, ఇక్కడ వాళ్ళని కూడా తీసుకెళ్లాలనంట. దేవతలు ఒప్పుకోరు, కుదరదు, వాళ్ళదంతా కర్మ, వాళ్ళు ఎవరు ఎవరు వాళ్ళు ఎవరు కర్మల ప్రకారం వాళ్ళు అనుభవించాల్సి ఉంటుంది, వాళ్ళందరినీ ఎట్లా తీసుకొచ్చేస్తాం, కుదరదు. హరిచంద్రుడు, ఎందుకు కుదరదు, వాళ్ళ కర్మ అంతా తీసి నా నెత్తిన వేయండి, నేను బాధపడతాను, వాళ్ళందరినీ భగవద్ధామం తీసుకెళ్ళండి అంట. అప్పుడు విష్ణుమూర్తి జోక్యం చేసుకొని ఆయన ప్రకారంగానే చేద్దాము, అయోధ్యలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆయనతో పాటుగా భగవద్ధామం పంపించేసేయండి అని చెప్పండి అనంటే, అప్పుడు హరిశ్చంద్రుడు అయోధ్య వాసులందరినీ తనతో పాటుగా భగవద్ధామం తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిపోతే అప్పుడు మళ్ళీ విశ్వామిత్రుడు కొత్త అయోధ్య వాసులందరినీ ఫుల్ చేసి రోహితాశ్వరుని రాజుగా పెట్టి విశ్వామిత్రుడి గైడెన్స్లో మళ్ళీ రాజ్యం అయోధ్య కొనసాగుతుంది. అయోధ్యలో ఉన్న వాళ్ళందరినీ కూడా భగవద్ధామం తీసుకెళ్లిన వాళ్ళు రాముడు, హరిశ్చంద్రుడు ఇద్దరు. రాముడు కూడా ఆయన తను వెళ్ళేటప్పుడు అయోధ్య వాసులందరినీ తనతో పాటు తీసుకెళ్ళిపోయాడు. రాముడు ప్రీతి అలా ఉండింది వాళ్ళకి, అందుకని వాళ్ళందరినీ భగవద్ధామం తీసుకెళ్ళాడు. అక్కడ ఖాళీ అవగానే విశ్వామిత్రుడు ఏం చేశాడు, హరిశ్చంద్రుడి విషయంలో అయోధ్య అంతా ఖాళీ అవగానే మళ్ళీ ఇల్లు ఖాళీ అవుతానే కొత్త వాళ్ళు వచ్చి దిగుతారు, అదేముంది, అందువల్ల మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకొచ్చి పెట్టి రోహితాసుని రాజును చేసి మళ్ళీ పరిపాలన మొదలుపెట్టాడు. ఇంతవరకు ఇది ఎంత మహాభారతంలో చెప్పబడింది కదే, ఇక్కడ ఎక్కడ ఏకాదశి గురించి రాలే. ఆ ఏకాదశి గురించి కృష్ణుడే చెప్పాలి, యుధిష్ఠిరుడే వినాలి, అది మనం చర్చించుకోవాలి. ఇక్కడ జరిగింది ఏంటి, ఆ శ్మశానంలో హరిశ్చంద్రుడు దుఃఖం అనుభవిస్తున్నప్పుడు ఏడ్చాడంట భగవంతుడితో. భగవంతుడా, యథార్థంగా నేను ఎవరికి నాకు తెలిసి అన్యాయం చేయలేదే, ఇంత ఇంత దుస్థితి నాకు ఎందుకు వచ్చింది, ఇంత దుస్థితి అని చెప్పేసి, ఈ రకమైన పరిస్థితి నాకు ఎందుకు వచ్చింది, ఈ పరిస్థితులు కూడా నేను నిన్ను మర్చిపోకుండా ఉన్నాను, కానీ ఒక క్షత్రియుడిగా నేను ఎంతో ధర్మాన్ని పరిపాలించేటట్టు చేయగలను, నేను నా కెపాసిటీ ఉంది, ఆ కెపాసిటీ అంతా వేస్ట్ అవుతుంది నేను ఇక్కడ కూర్చొని శ్మశానంలో ఇక్కడ సేవలను కలుచుకుంటూ కూర్చునేది అని చెప్పంటే, అప్పుడు గౌతమ ఋషి అటు వచ్చాడు. గౌతమ ఋషికి శ్మశానంలో ఏం పని, భగవత్ ప్రేరణ అనమాట. మనం ఎప్పుడైనా నిజాయితీగా భగవంతుడికి ప్రార్థన చేసామనుకో, భగవంతుడు మనకు మార్గదర్శకం ఇచ్చేవాడిని పంపిస్తాడు. గౌతమ ఋషి అక్కడికి వచ్చారు. గౌతమ ఋషి అక్కడికి రాగానే వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి హరిశ్చంద్రుడి కాళ్ళను పడిపోయాడు. బ్రహ్మదేవుడు మీలాంటి వాళ్ళని పుట్టించే దేనికంటే మాలాంటి అభాగ్యులకు మంచి మార్గదర్శకత్వం చేయమని, నాకు దయచేసి మంచి మార్గదర్శకత్వం చేయండి అని చెప్పాడు. గౌతముని ఆయన చూసి, ఎవరు బాబు నువ్వు అని అంటే, నేను ఏ విధంగా హరిశ్చంద్రుణ్ణి అని చెప్పి. ఇక్ష్వాకు వంశస్థుడు హరిశ్చంద్రుడు నువ్వా, నువ్వు ఇక్కడున్నావా కాశీలో కాటికాపరిగా అని చెప్పి గౌతమ ఋషి చాలా బాధపడి కూర్చొని ఆయన వృత్తాంతం అంతా విని, నీకేం పర్వాలేదు, ఇంకా కొద్ది రోజుల్లో అన్నద ఏకాదశి రాబోతుంది, నీ అదృష్టం బాగుంది, ఆ అన్నద ఏకాదశి నిజాయితీగా నువ్వు పూర్తిగా పాటించు, అన్నద ఏకాదశి మహాత్మ్యంతో మాత్రం నీ పరిస్థితి అంతా కూడా పూర్తిగా తిరగబడి నువ్వు మళ్ళీ యథావిధిగా నీ పూర్వ వైభవాన్ని నువ్వు పొందుతావని చెప్పేసి అంటే, గౌతమ ఋషి చెప్పిన ప్రకారంగా హరిశ్చంద్రుడు అన్నద ఏకాదశి పాటిస్తే ఆ అన్నద ఏకాదశి ఫలితంగా ఈ సన్నివేశాలన్నీ కూడా జరిగి ఆయన కుమారుడు పునర్జీవితుడవడం, ఆయన పూర్వ వైభవాన్ని పొందడం, దేవతలందరూ బ్లెస్సింగ్ రావడం, దేవదేవుడి యొక్క ఆశీర్వాదంతో ఆయన భగవద్ధామం చేరడం జరిగిందనమాట. మనం విన్న కథలో హరి మహాభారతంలో చదివిన దాంట్లో కానీ, చిన్నప్పుడు సినిమా చూసిన దాన్ని కానీ, వాటిలో ఎక్కడ కూడా ఈ ఏకాదశి ప్రస్తావన లేదు కదా. ఏకాదశి ప్రస్తావన అతి ముఖ్యమైనది అనమాట. ఇది బ్రహ్మ వైవర్త పురాణంలో ఎవరు చెప్పారు, ఏకాదశి గురించి ఎవరు చెప్పారు? సాక్షాత్తు శ్రీకృష్ణుడు యుధిష్ఠిర మహారాజుకి చెప్పాడు. అంటే హరిశ్చంద్రుడి యొక్క జీవితంలో జరిగిన ఒక ముఖ్యమైన ఘట్టం ఏంటి? ఏకాదశి. ఈ ఏకాదశిని ఆయన పాటించాడు. ఏకాదశి పాటించడం వల్ల ఆయన మళ్ళీ తిరిగి తన సత్య హరిశ్చంద్ర అనేటువంటి పేరును పొందారు. మనం సత్యహరిశ్చంద్ర సత్యహరిశ్చంద్ర అంటాం, కానీ ఆ సత్యహరిశ్చంద్ర పేరు ఏకాదశి వల్ల ఆయనకి సార్థకమైంది. ఏకాదశి వల్ల ఆయన టెస్ట్ గెలిచాడు కదా, ఏకాదశి వల్ల అది సార్థకమైంది అనేటువంటిది మనకు తెలియదు. సో అందుకే మనం కూడా మన జీవితాల్లో సత్య హరిశ్చంద్రలాగా మనం కూడా సత్య భక్తులుగా ఉండాలి అని అంటే, ఎందుకంటే ఇక్కడ దైవ సంపదలో ఉందన్నమాట. ఈరోజు మన శ్లోకాల దైవీ సంపద, దైవ సంపద అన్నాం కదా, ఏమిటా దైవ సంపద? ఇక్కడ చెప్తున్నారు, అహింస సత్యం అక్రోధ త్యాగ శాంతి రపయిస్తున్నాం. అహింస, ఎవరిని హింస పెట్టొద్దు. సత్యం, సత్యసంధతను కలిగి ఉండాలి. అక్రోధం, క్రోధం అనేది వద్దు. త్యాగం, త్యాగం చేయాలి, సాక్రిఫైస్ చేయాలి. శాంతి, ప్రశాంతంగా ఉండాలి. ఇలా ఇవన్నీ దైవ సంపదలు. సో ఇందులో ఈ సత్యమైనటువంటి సంపదని హరిశ్చంద్రుడు కలిగి ఉన్నాడు. ఆ సత్యమనే సంపద కలిగి ఉన్నవాడికే పరమసత్యమైనటువంటి కృష్ణుడు అనుగ్రహిస్తాడనమాట. అందువల్ల మనందరం కూడా ఈ అన్నద ఏకాదశి రోజున హరిశ్చంద్రుడికి ప్రార్థించాలి. ఎందుకంటే ఆయన అన్ని పరీక్షలు ఆయన తట్టుకుని గెలిచాడు. ఆయనకు వచ్చిన దాంట్లో ఒకటి రెండు వస్తేనే మనం సత్యం కాదు, అసలు పూర్తిగా సత్యం అనే మాటే వదిలేస్తాం. మళ్ళీ సత్యానికి నిలబడేది ఎక్కడ? అందువల్ల ఏంటంటే మనం ఆ శుద్ధ భక్తులకి ప్రే చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన మనల్ని బ్రతికిస్తుంది, మనలో ఆ సత్యం అనేటువంటి గుణాన్ని నింపుతుంది అన్నమాట. సత్యం ఏమిటంటే ఇక్కడ సత్యం ఏమిటి ఇక్కడ సత్యం ఏమిటంటే ఏంటి హరిశ్చంద్రుడి సత్యం ఏంటండి? ఏ పరిస్థితుల్లో భగవంతుని ఆయన మర్చిపోలేదు. రాజ్యంలో రాజుకున్నప్పుడు దేవుణ్ణి తెలుసుకున్నాడు, కాటికాపరిగా శ్మశానంలో ఉన్నప్పుడు భగవంతుని తెలుసుకున్నాడు ఆయన. అది సత్యం. చాలాసార్లు మనం సత్యం అని అంటే కొంచెం అపార్థం చేసుకుంటాం. ఇలాంటిది ఏకాదశి మహత్యంలోనే ఒక మహత్యం వస్తుంది, ఏకాదశి మహత్యంలోనే అనుకుంటున్నాను నేను. అందులో ఏంటో తెలుసా? ఒకడున్నాడంట మహాసత్యవంతుడు, మహామహాసత్యవంతుడు. చూసింది చూసినట్టుగా చెప్పేస్తాడు, సత్యం అనమాట, అబద్ధమే చెప్పడు. ఒకసారి అతను ఉన్నప్పుడు ఏమవుతున్నాడంటే ఒక గోవు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ గోవు పరిగెత్తుకుని వెళ్ళిపోయిన కాసేపు ఒక కత్తి పట్టుకొని పరిగెత్తుకుంటూ వస్తాడు అనమాట. పరిగెత్తుకుని వచ్చి, ఏమయ్యా పెద్దయినా ఇక్కడ ఎక్కడన్నా గోవు వెళ్ళింది చూసావా అని చెప్పన్నాడు. అంటే ఇడెవడు వచ్చినాడు? వాడి పొజిషన్ బట్టి చెప్పండి, ఎవడాడు? ఆ గోవును చంపడానికి వచ్చిన కసాయవాడు. ఇతను అనుకున్నాడు, నేను సత్యహరిశ్చంద్రుని ఫాలో అవుతాను అని చెప్పి గోవు ఇలా వెళ్ళింది అని చెప్పాడు. వాడు అలా వెళ్ళాడు, గోవును నరికేశాడు. అక్కడ సత్యం పాటించాల్సింది. సత్యం ఏమిటి? భగవంతుడికి ఇష్టమైన గోవును కాపాడాలి, అది సత్యము. అదట వెళ్ళింది కాబట్టి దారి వెనకాల కసాయి వాడొచ్చి కత్తి పట్టుకుని ఎట్టు వెళ్ళింది అని అడిగితే, నేను సత్యమే మాట్లాడితే అసత్యాన్ని పలుకను అని చెప్పేసి దాన్ని వెళ్ళి దారి చెప్తే చంపేస్తాడు వాడు పోయి. ఆ కర్మ మళ్ళీ ఇతనికే వచ్చి పడింది, అది కూడా శాస్త్రం చెప్తుంది. ఇది అతని తర్వాత జన్మలో ఒక ముని చెప్తాడు అతనికి, నాయన నువ్వేదో సత్యహరిశ్చంద్రుడి లాగా నువ్వు భావన చెంది నేమి గోవు వెళుతుంటే గోవు దారి ఏ దారిలో తప్పించుకుందో చెప్పావు నువ్వు, అలా గోవును వధించడానికి కారణమైనందుకు నువ్వు ఈ కర్మ అనుభవిస్తున్నావు, మనం మార్చుకొని నువ్వు గోవును పూజించు అని చెప్పి అన్నాడు. ఆడి తర్వాత జన్మలో ఆ గోమాతను సేవిస్తే గానీ మళ్ళీ అతనికి ఆ కర్మ బాగలేదు. భగవంతుడితో పాటు గోమాతను సేవించాడు ఆయన. కాబట్టి సత్యం అంటే ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కృష్ణుడు చెప్పిందే సత్యం. కృష్ణుడు ఎవరు? పరమసత్యం. ఆయన చెప్పిందే సత్యం. అక్కడ సత్యం అంటే మనం ఇలా అర్థం చేసుకోవాలి. ఇందాటి సన్నివేశంలో సత్యాన్ని కట్టుబడి ఉండడం అంటే అక్కడ గోవు ఇలా వెళ్ళిపోయిందని చెప్పడం కాదు, సత్యాన్ని కట్టుబడి ఉండడం. గోవును రక్షించే నిమిత్తం అది ఎటిలింది నాకు తెలియదయా, అది సత్యం. అక్కడ అర్థమవుతుంది కదా అతను దేనికి అడుగుతున్నాడో. ఉక్రోషంగా వచ్చాడు, చేతిలో కత్తి ఉంది, ఇంక నేను ఏం చేస్తాడో అర్థమైపోయింది అక్కడ. ఇప్పుడు సత్యం ఏంటి? గోవును కాపాడాలి, అది సత్యం. అందుకనే సత్యహరిశ్చంద్ర అనేది కూడా కొంచెం మనం జాగ్రత్తగా ఆలోచించాలి కలియుగంలో, అది ఎస్పెషియల్లీ ప్రత్యేకించి కలియుగంలో. కాబట్టి ఆయనకి మనం ప్రార్థన చేసి పరమసత్యమైనటువంటి కృష్ణుడికి కృష్ణుడికి ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్పేటప్పుడు ఈ విషయం చెప్తారు. నారదుడు అడుగుతాడు, ఏదైనా ఒక అద్భుతమైన విషయం చెప్పండి, ఏదైనా ఒక సత్యం చెప్పండి అని అడుగుతాడు అనమాట. కృష్ణుడిని నారదుడు అడుగుతాడు, ఏదైనా ఒక సత్యం చెప్పండి స్వామి అని. నా దగ్గర సత్యాలు చెప్పించుకోవడానికి ఏమొచ్చావు ఇప్పుడు అని చెప్పాను. ఏదో మీరు పరమ సత్యం కదా, మీ దగ్గర సత్యాలు వింటే కొద్దిగా మేము సత్యవంతులం అవుతామని చెప్పేసాను. అప్పుడు కృష్ణుడు ఒక మాట చెప్తాడు నారదుడికి, బృందావనంలో అడుగుతాడు అనమాట. అడిగితే అప్పుడు సత్యంచ సత్యం ఋత సత్య నేత్రం అని చెప్పి అసలు ఆ శ్లోకం అంతా సత్యం 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 అని వస్తుంది. మళ్ళీ తర్వాత చూస్తాను నేను, ఇప్పుడు చెప్తాను ఆ శ్లోకం ఏం చెప్తాడు అంటే, సత్యం ఏంటంటే నారద, సత్యం ఏంటంటే యథార్థంగా ఎవరైతే శ్రీమతి రాధికను సేవిస్తారో వాళ్లకే నా అనుగ్రహం లభిస్తుంది, ఇది సత్యం. నారద సత్యం ఏమిటంటే ఎవరైతే గోపికల యొక్క అడుగుజాడలను అనుసరిస్తారో వాళ్లే నన్ను చేరుకుంటారు, ఇది సత్యం. నారద సత్యం ఏమిటంటే ఎవరైతే రాధారాణి భావంతో గోపికల యొక్క ప్రార్థనలు నాకు చేస్తారో వాళ్లకే నేను కరుణిస్తాను, ఇది సత్యం. ఇలా వస్తుంది ఆ శ్లోకం. కాబట్టి మనం అలాంటి కృష్ణుడు చెప్పినటువంటి సత్యం కాబట్టి రాధారాణికి సంబంధించిన కీర్తన. ఎందుకు మనకి 21వ తారీఖున రాధాష్టమి, అందుకని రాధారాణి యొక్క కీర్తన మనము చేద్దాము. నాతో పాటు కీర్తన మీరు గట్టిగా పాడేదానికి ప్రయత్నించండి. ఇది రూపకోసం రచించారు, స్తవమాల అనేటువంటి గ్రంథం నుంచి రూపకోసం రచించారు.
రాధే జయ జయ మాధవ దయితే గోకుల తారుణీ మండల మోహితే, రాధే జయ జయ రాధే జయ జయ మాధవ దయితే గోకుల తారుణీ మండల మహితే, రాధే జయ జయ మాధవ దయితే గోకుల తారుణీ మండల మహితే, దామోదరారతి వర్ధన మేషే హరి నిష్కుట వృందావిపినేషే, 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 వృషభానుదాది నవశిలేకే రమలక్త సఖి గుణ రమిత విశాఖే, వృషభాను దాది నవశిలేకే లలిత సఖి గుణ రమిత విశాఖే, వృషభాను దాది నవశిలేకే లలిత సఖి గణ రమిత విశాఖే, వృషభాను దాది నవశిలేకే లలిత సఖి గణ రమిత విశాఖే, కరుణ కురుమయి కరుణ భరితే సనక సనాతన వర్ణిత చరితే, కరుణ కురుమయి కరుణ భరితే సనక సనాతన వర్ణిత చరితే, కరుణ కురుమయి కరుణ భరితే సనక సనాతన వర్ణిత చరితే, కరుణ కురుమయి కరుణ భరితే సనక సనాతన రాధే జయ జయ మాధవ గైతే గోకుల తారుణి మండల మహితే రాధే జయ జయ మాధవ గైతే గోకుల తారుణి మండల మహితే రాధే జయ జయ మాధవ గైతే గోకుల తారుణి మండల మహితే రాధే జయ జయ రాధే రాధే జయ జయ మాధవ గైతే గోకుల తారుణి మండల మహితే రాధే
జయ జయ మాధవ దైతే గోకుల తరుణి మండల మహితే రాధే జయ జయ మాధవ దైతే మాధవుడికి అత్యంత ప్రియమైనటువంటి రాధే నీకు జయమవుగాక గోకుల తరుణి మండల మహితే గోకులం మొత్తం మీద కూడా అందరినీ కూడా తరింపజేసేది అందరినీ ఉద్ధరింపజేసేది ఎవరు అంటే రాధే రాధే నీకు జయమవుగాక దామోదరారతి వర్ధన వేసి దామోదరుడి యొక్క ఆనందాన్ని మరింత మరింత పెంచుతూ ఉంటాను. జీవితంలో సక్సెస్ ఏది అంటే విజయం ఏది అంటే భగవంతుడి ఆనందాన్ని మరింత మరింత పెంచాలి. భగవంతుడు మనం చూసి ఆయన బాధపడేటట్టు చేయకూడదు. నిజంగా ఆనంద సాగరుడు ఆయనకేం బాధ లేదు, కానీ ఆయన బాధ ఏంటంటే బద్ధజీవులు తనను వదిలేసిపోతాం అంటే బాధ ఆయనకి. రాధారాణి గొప్ప లక్షణం ఏంటంటే భగవంతుడికి ఎప్పుడు ఎప్పుడు ఎలా ఆనందాన్ని ఇవ్వాలని చూస్తుంది అనమాట. హరి నిష్కుట వృందావిపినేసే, కాబట్టి ఏంటంటే ఈ వృందావనంలో హరికి కావలసినటువంటి అన్ని సేవలు ఆమె ద్వారానే జరుగుతాయి. వృషభానుదాది నవశిశిలేకే లలిత సఖీ గణ రమిత విశాఖే. వృషభానుదాది వృషభాను మహారాజు కుమార్తె, నవశిశిలేక ఎలా ఉంటుంది, అప్పుడే వచ్చినటువంటి పున్నమి చంద్రుడు ఎట్లా ఉంటాడు అట్లా ఉంటుందా. ఏం చేస్తుంది అంటే లలిత సఖీగణ రమిత విశాఖే, ఆమె ఏం చేసిందంటే తన యొక్క దివ్యమైన గుణాల చేత లలిత విశాఖ ఇలాంటి సఖులు ఉన్నారు కదా, ఎక్కడున్నారు, మన గర్భగుడిలోనే ఉన్నారు, అలంకారం చేసుకుంటున్నారు. ఆ లలిత సఖీ మొత్తం విశాఖ సఖీ వాళ్ళందరినీ తన కట్టిపడేసుకున్నారు. ఒక వ్యక్తిని మన కట్టిపడేయాలంటే అధికారం వల్ల కాదు, అభిమానం వల్ల, ఆదర్శప్రాయమైనటువంటి ప్రవర్తన వల్ల, అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక గుణాల వల్ల మాత్రమే ఒక వ్యక్తి మన దగ్గర మనం ఉండేటట్టుగా చేయగలుగుతాం. ఇది దృఢంగా మనం గుర్తుపెట్టుకోవాలి. రాధారాణి అదే చేస్తుంది. రాధారాణి తన దగ్గర ఉన్నటువంటి కృష్ణ సేవ అనేటువంటి దివ్యమైన గుణం వల్ల ఈ సకులందరినీ కూడా తన దగ్గర ప్రేమతో కట్టిపడేసినారు. కరుణా కురుమయి కరుణ భరితే, ఎంతో కరుణామయ్యి ఆమె, కరుణా కురుమయి కరుణ భరితే, కరుణతో నిండిపోయింది. కృష్ణుడు యొక్క కరుణకి ఒక రూపం అంటూ ఇస్తే ఆ రూపమే రాధారాణి, ఇంక వేరేం లేదు. దేవుడు కరుణామయుడు అని అన్ని చోట్ల చెప్తారు, అన్ని శాస్త్రాల్లో చెప్తారు, అన్ని మత ధర్మాల్లోనూ చెప్తారు. కృష్ణుడి యొక్క కరుణకు ఒక రూపం అంటూ ఇస్తే ఎవరు ఆ రూపం, రాధారాణి అనమాట. సనక సనాతన వర్ణిత చరితే, సనక సనాతన అంటే చతుష్కుమారుడు, ఇందాక మనం చెప్పే మహాజనులు సనత్ కుమార్, సనక సనందన సనాతన సనత్ కుమారులు, ఈ నలుగురు బ్రహ్మకుమారులు, చతుష్కుమారులు అంటారు వీళ్ళని. వాళ్ళు వర్ణిత చరితే, వాళ్ళు రాధారాణి యొక్క చరిత్రను అద్భుతంగా వర్ణించారండి. ఎక్కడ వర్ణించారంటే స్కంద పురాణంలో వర్ణించారు వాళ్ళు. స్కంద పురాణంలో రాధారాణి గురించి చాలా విస్తారమైనటువంటి చరిత్ర అంతా కూడా వీళ్ళు సనత్ కుమారులు వాళ్ళు వర్ణించినంతా చాలా గ్లోరిఫికేషన్ వైభవం ఉందన్నమాట. అందుకనే వాళ్ళంతా సనత్ కుమార్ చతుష్కుమారులంతా కూడా రాధారాణి దివ్యమైన గుణగణాలను అంతా ప్రత్యేకంగా వర్ణించారు. కాబట్టి అన్నమాచార్య కూడా ఆయన స్వామివారిని ఎన్నో 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 విధాలుగా కీర్తించినా కూడా అమ్మవారిని చాలా ప్రత్యేకంగా కీర్తించేవాడు ఆయన, చాలా ప్రత్యేకంగా.
చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది మన చూడి కొడుతనాంచారి శోభాని 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 శోభాని.
అందులో చాలా బాగా చెప్తాడు. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుగుని ఈ మొత్తం అమ్మవారి దివి గుణాలంతా వర్ణించుకుంటూ వస్తాడు అనమాట అందులో. అందుకని ఇంకా అలమేలు మంగమే చాలా చాలా కీర్తనలు రాశారు ఆయన. ఆ కీర్తన ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాచారికి సనక సనందన సనాతన సనత్ కుమారులు చతుష్కుమారులకు ఉన్నటువంటి భావన, అంతకుముందు మన వైష్ణవ ఆచార్యులకు ఉన్నటువంటి భావన ఆయన పుణికి పుచ్చుకొని అలవేలు మంగమ్మ గురించి ఎంతో అద్భుతంగా రాశాడనమాట. ఇంకో కీర్తన కూడా రాస్తారు కదా ఆయన,
కంటి శుక్రవారము గడియలేడింట అంటి అలమేలు మంగ అండనుండే స్వామిని కంటి శుక్రవారము గడియలేడింట అంటి అలమేలు మంగ అండనుండే స్వామిని కంటి.
శ్రీ శ్రీ రాధా గోవింద అష్ట సఖీ వృంద కీ జయ్, శ్రీ శ్రీ గిరిరాజ్ మహారాజ్ కీ జయ్, శ్రీ అన్నదా ఏకాదశి కీ జయ్, శ్రీ శ్రీ పద్మావతి బాలాజీ భగవాన్ కీ జయ్, శ్రీ అన్నమాచార్య కీ జయ్, అనంత కోటి వైష్ణవ బృంద కీ జయ్, శ్రీల ప్రభుపాద కీ జయ్. నితాయ గౌర్ ప్రేమనందే హరిహరి బోల్. ఈ 26 ఏకాదశి పేర్లు ఒకసారి చెప్పండి, చెప్పి మనం వెళ్ళిపోదాం. ఉత్పన్న ఏకాదశి, మోక్షద ఏకాదశి, సఫల ఏకాదశి, ఉత్తరద ఏకాదశి, శక్తిల ఏకాదశి, జయ ఏకాదశి, విజయ ఏకాదశి, ఆమలకి ఏకాదశి, పాపమోచని ఏకాదశి, కామద ఏకాదశి, వరుచిని ఏకాదశి, మోహిని ఏకాదశి, అపర ఏకాదశి, నిర్జల ఏకాదశి, యోగిని ఏకాదశి, శయన ఏకాదశి, కామిక ఏకాదశి, పవిత్ర ఏకాదశి, అన్నద ఏకాదశి, పార్శ్వ ఏకాదశి, ఇందిర ఏకాదశి, పాశాంకుశ ఏకాదశి, రమ ఏకాదశి, ఉత్సాన ఏకాదశి, పద్మిని ఏకాదశి, పరమ ఏకాదశి. హరే కృష్ణ. రేపు మీ అందరికీ తెలిసింది కదా, ద్వాదశ పారాయణ సమయం 10:30 తర్వాత ఉంది, గమనించాల్సిందిగా మనవి. హరే కృష్ణ.